Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna. Hare Rama. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Rama Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Rama. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Rama, Hare Rama, Nittai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Gaura Hari Bol, Nittai Gaura. Jaya Jaya Prabhupada, 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 Srila Prabhupada. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskrityam Naram Chaiva Narottamam Devim Sarasvatim Vyasam Tato Jaya Mudirayet. Nashta prayeshu abhadreshu nityam bhagavata sevaya bhagavati uttama shloke bhaktir bhavati naishtiki krishnaya vasudevaya devaki nandanaya cha nanda gopakumaraya govindaya namo namaha om agyanatimirandasya gyananjana shalakaya Chakshuru unmilitam yena tasmai shri gurave namaha. Nama om Vishnu padaya Krishna preshtaya bhutale. Srimate bhakti vedanta swamin iti namine. Namaste saraswati deve gauravani pracharine. Nirvishesha shunyavadi paschatya deshatarine. Vancha kalpataru bhyascha kripa sindhu bhyayevacha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadara Shri Vasadi Gaura Bhaktavrinda Hare Krishna 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 Hare 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 Rama, Rama Rama, Hare Hare. Mukam Karoti Vachalam Pangum Langayate Girim Yat Kripatamaham Vande Shri Guru Dinatharinam Nama Om Vishnu Padaya. Hare Krishna, ఈ రోజు శ్రీ భాగవత శ్రవణోత్సవం 22వ తేదీ. టుడే 22nd డే, ఫోర్త్ వీక్, 17వ అధ్యాయానికి మనం మీరు చర్చించుకోబోతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ఇస్కాన్ విజయవాడ తరపు నుంచి ఇదే మా స్వాగతం. హరే కృష్ణ. సో ప్లీజ్ బ్లెస్ మీ ఆల్ ఆఫ్ యూ so that I can speak something for the pleasure of Bhagavatam and for my own purification. Hare Krishna. So ee adhyayam chala pramukhyamainadi. Nenu ninna class lo cheppadam jarigindi. Mana acharyulu yokka bhashyalanu teesukunnatlayite మరియు ప్రభుపాద వారి భాష్యాలను తీసుకున్నట్లయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్? ద డిఫరెన్స్ ఇస్ దాట్ శ్రీల ప్రభుపాద్ నాట్ ఓన్లీ యునో క్యారీడ్ ఫార్వర్డ్ ద ఫిలసాఫికల్ అండ్ డివోషనల్ ఎలిమెంట్స్, అంటే సైద్ధాంతిక పరంగా మరియు భక్తి భావము, ఈ రెండింటిని మాత్రమే తన ఆచార్యుని తీసుకోలేదు, రెండింటిని తీసుకున్నారు. వీటికి తోడుగా ప్రభుపాదుల వారు కంటెంపరరీ అంటే నేటి సామాజిక వాస్తవ పరిస్థితులు వాటిని కూడా ప్రభుపాదుల వారు తమ తమ భాష్యాల్లో జోడించడం జరిగింది. అందుకనే ప్రభుపాదుల వారి బుక్స్ మనం తీసుకున్నట్లయితే దే ఆర్ యాక్చువల్లీ దే కుడ్ రీచ్ అవుట్ టు ఫార్ వైడర్ ఆడియన్స్, జనాలు కనెక్ట్ అవ్వగలిగారు, ఎందుకంటే వాళ్ళ వాస్తవిక పరిస్థితులకి అర్థం పడుతుంది భాగవతం అనేది. సో ఈ యొక్క అధ్యాయం మనం తీసుకున్నట్లయితే దిస్ చాప్టర్ శ్రీల ప్రభుపాద్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ కాంటెంపరరీ, అంటే ఈ వాస్తవిక ప్రస్తుతం సమాజంలో ఉన్న వాస్తవిక పరిస్థితుల్ని అర్థం చూపిస్తారు ఈ అధ్యాయంలో ప్రభుపాద్ వారు తమ భాష్యాలలో. కాబట్టి దిస్ చాప్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్పర్ట్ ఇస్ ఎ మాస్టర్ పీస్. ఒక్కొక్క భాష్యము ఒక్కొక్క సిక్సర్ అండ్ ఫోర్త్ అనమాట. సో ప్రభుపాద్ డి నాట్ కాంప్రమైజ్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మీరు ఈ ఈ యొక్క భాష్యాలు కానీ మీరు చదివినట్లయితే మీకు యు రీడ్ దిస్ పర్పోర్ట్స్ యూ విల్ బి బ్లిస్, నిజంగా ఒక రకమైన తెలియని ఆనందానికి లోనవుతారనమాట. అంటే సచ్చే బ్యూటిఫుల్, సచ్చే అమేజింగ్ పర్పోర్ట్స్ ఈ యొక్క అధ్యాయంలో ఇవ్వడం జరిగింది. సో we will see some of the purports. So I have a huge mountainous task to complete this chapter in 1.5 hour. Let us see. So manam ninnati adhyayamlo manam chusukunnatlayite dharma devata mariyu bhudevi vallu tama tama discussions ni manam cheppukodam chusamu. So bull ఆస్కర్ సర్టన్ క్వశ్చన్స్, దానికి ఓమత్ సమాధానం చెప్తుంది. ఆవిడ సమాధానం ఏమో చెప్తుంది. సో అనేక కారణాలు చెప్తుంది. వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ దాట్ భగవంతుడు ఎదిగిపోయారు శ్రీకృష్ణుడు. ఎవరి పాదాలు అయితే నా తల మీద నన్ను తన పాదాలతో తన పాదాలు ముద్దాడేవో ఆ వ్యక్తి వెళ్ళిపోయేసరికి భూదేవి తట్టుకోలేకపోతుంది. సో అప్పుడు పరీక్షితులు అక్కడ రావడం జరుగుతుంది. దట్ ఈస్ వేర్ వి ఎండెడ్. సో ఈ రోజు పరీక్షితులు అక్కడికి వస్తారు. పరీక్షితులు అక్కడికి వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే ఫస్ట్ ఆయన ఏం అబ్జర్వ్ చేస్తారంటే కలిరాజు ఈజ్ బీటింగ్ ద కౌ అండ్ ఎ బుల్. కలిరాజు బుల్ అంటే వృషభాన్ని, ధర్మదేవత, వృషభం రూపంలో ఉన్న ధర్మదేవత మరియు గోమాత రూపంలో ఉన్న భూదేవి, వాళ్ళిద్దరిని కలిరాజు తమ యొక్క క్లబ్ దండిస్తూ ఉంటాడు అనమాట. హీఈస్ బీటింగ్ ఆన్ ద లెగ్స్, వాళ్ళ పాదాలని హింసిస్తూ ఉంటాడు. అప్పుడు పరీక్షితుల మహారాజు రావడం జరుగుతుంది. సో హియర్ ఇఫ్ యు సీ కలిరాజు ఎలా ఉన్నాడంటే ఈజ్ డ్రెస్డ్ యాజ్ ఎ కింగ్. ఓకే, అతను ఒక 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 రాజు వేషంలో ఉన్నాడు ఆయన. సో దిస్ సిగ్నిఫైస్ దట్ యాక్చువల్లీ విచ్ మీన్స్ కలియుగం ప్రవేశించింది కదా, అంటే కలియుగంలో ద అడ్మినిస్ట్రేషన్ క్లాస్, అంటే ఎవరైతే పాలిస్తారో లీడర్స్. సో లీడర్స్ అనేవాళ్ళు కలి యొక్క ఏజెంట్స్ అనమాట. అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కలిరాజు రాజు వేషంలో ఉన్నాడు అంటే, కలి రాజు వేషంలో ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మోడర్న్ సొసైటీ, ఈ యొక్క నాగరిక సమాజం, సో కాల్డ్ మోడర్న్ సొసైటీలో ద సో కాల్డ్ లీడర్స్, లీడర్స్ అనేవాళ్ళు వాళ్ళే స్వయంగా కలి యొక్క ప్రతినిధులుగా వ్యవహరిస్తారని చెప్పడం జరిగింది. వ్యవహరించి వాళ్ళు ఏం చేస్తారు, అజ్ఞానంలోను అంధకారంలో ఉండడం ద్వారా, కలి ప్రభావం ద్వారా కలి ఏజెంట్స్ వాళ్ళు ఏం చేస్తారు, ధర్మాన్ని, సో ధర్మాన్ని, ధర్మం అంటే ఇక్కడ ఏంటి బుల్, ధర్మాన్ని మరియు భూదేవిని హింసిస్తారు. సో దట్ మీన్స్ సో యాక్చువల్లీ దే డిస్ట్రాయ్ మదర్ ఎర్త్, దే డిస్ట్రాయ్ నేచర్ అండ్ దే ఆల్సో డిస్ట్రాయ్ ద రిలీజియస్ ప్రిన్సిపల్స్. రెండింటిని వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తారని చెప్పడం జరిగింది. ఓకే, సో దట్ ఈస్ వన్ రీజన్. అనదర్ థింగ్ ఇస్ దట్ ఇక్కడ ధర్మము వృషభం రూపం సంతరించుకుంది మరియు భూదేవి గోమాత రూపం సంచరించుకుంది. సో బికాస్ దే ఆల్సో రిప్రజెంటెడ్ దట్ దట్ బుల్ అండ్ కౌ వాటికి వర్ణాశ్రమ ధర్మంలో పరంగా చూసుకున్నట్లయితే ఆవు అనేది తల్లితో సమానము మరియు వృషభం అనేది తండ్రితో సమానము. ఎందుకయ్యా అంటే ఆవు తల్లి అంటే ఆవు మనకి పాలిస్తుంది అండ్ కౌ మిల్క్ ఇస్ మోస్ట్ ప్యూరిఫైయింగ్ మిల్క్. ఎస్పెషల్గా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నది సాధించాలంటే గోమాత పాలు తప్పనిసరి అని చెప్పి ప్రభుపాదులు వారు చాలా సందర్భాలు చెప్తారు. సో కౌ గివ్స్ మిల్క్ అండ్ బుల్, బుల్ అంటే వృషభము తండ్రితో పోల్చబడింది. ఎందుకంటే తల్లి అనేది ఇప్పుడు మనం ఇంట్లో చూసుకున్నట్లయితే తల్లి మనకి పాలిస్తుంది, తండ్రి మనకి తండ్రి మనల్ని పోషిస్తాడు అనమాట, అవునా కాదా? తండ్రి మనకి భోజనం అరేంజ్ చేస్తారు, రోటీ కప్పడం మకాన్. సో వృషభము అనేది మనకి పొలాన్ని సాగు చేసి మనకి మనకి భోజనాన్ని ఇస్తుంది, అందుకే తల్లి ఆవు పాలిస్తుంది. అందుకనే మన వర్ణాశ్రమ మన హైందవ సిద్ధాంతం ప్రకారంగా వర్ణాశ్రమ ధర్మం సిద్ధాంతం ప్రకారంగా ఆవుని గోమాత అంటారనమాట, తల్లితో పోలుస్తారు, వృషభాన్ని తండ్రితో పోలుస్తారు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క తాత్పర్యంలో ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే, అంటే యాక్చువల్గా శ్లోకంలో వస్తుంది, ఏమని వస్తుందంటే కలిరాజు ఆవుని వృషభాన్ని దండిస్తున్నాడు, గోవుని వృషభాన్ని దండిస్తున్నాడు యాజ్ ఇఫ్ దేవర్ అన్ప్రొటెక్టెడ్ వాళ్ళని, అంటే దే ఆర్ బికాస్ దే అన్ప్రొటెక్టెడ్ అని రాస్తారు అనమాట, అంటే వాళ్ళకి రక్షణ లేదు అని చెప్పి. సో ప్రభుపాదుల తాత్పర్యం రాస్తారు, ఏమని రాస్తారంటే ఆవుల్ని రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? వైశ్యులది. కృషి గోరక్ష వాణిజ్య ఇది వైశ్యుల యొక్క వర్ణాశ్రమ ధర్మంలో వైశ్యాస్ వృత్తి వాళ్ళ యొక్క ధర్మము. కృషి అంటే అగ్రికల్చర్ వ్యవసాయము మరియు గోమాత రక్షణ మరియు వాణిజ్యం అంటే ట్రేడ్ బిజినెస్ మూడు చేయాలి వాళ్ళు అని చెప్పి. సో అంటే క్షత్రియులు ఏం చేయాలి, క్షత్రియులు సపోజ్ టు బ్రాహ్మణులు అనేవాళ్ళు ఏం చేస్తారంటే బ్రాహ్మణస్ టేక్ కేర్ ఆఫ్ వర్ణాశ్రమ ధర్మ, వర్ణాశ్రమ ధర్మ ప్రిన్సిపల్స్, వర్ణాశ్రమ ధర్మాన్ని కిందకి వెళ్ళకుండా చూసుకుంటారు, అది బ్రాహ్మణుల యొక్క ధర్మము. క్షత్రియులు అనేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, టేక్ కేర్ వాళ్ళు అంటే బ్రాహ్మణులు సమాజం అంటే మానవ సమాజం యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి గురించి కష్టపడతారు, దోహదపడతారు. క్షత్రియులు అనేవాళ్ళు మానవ సమాజం యొక్క భౌతిక అభివృద్ధి కోసం పాటుపడతారు అనమాట. ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా ఉంది కానీ భౌతిక అభివృద్ధి కూడా అది ముఖ్యంగా చూసుకుంటారు అనమాట, లా అండ్ ఆర్డర్ అండ్ ద నీడ్స్. వైశ్యులు అనేవాళ్ళు జంతువుల యొక్క బాగోగులు చూసుకుంటారు, దట్ ఈస్ వైశ్యాస్ నీడ్స్ అనమాట. శూద్రాస్ అనేవాళ్ళు ఈ మిగతా ముగ్గురు వాళ్ళకి తోడ్పాటుగా ఉంటారనమాట. సో దిస్ ఇస్ ద నీడ్స్. సో ప్రభుపాద ఏమని రాస్తారంటే వెరీ ఎక్స్పర్ట్ అంటే ఎంత బాగా రాస్తారంటే ప్రభుపాదుల వారు వెరీ ఫస్ట్ పర్పోర్ట్ అధ్యాయంలో మొదటి శ్లోకంలోనే ఇదంతా వస్తుంది. ప్రభుపాద ఏమని రాస్తారంటే బ్రాహ్మణులు వైశ్యులు తమ ధర్మాన్ని విస్మరిస్తారు, దానివల్ల గోమాత వృషభము వాళ్ళు రక్షణకు నోచుకోరు, వాళ్ళు రక్షణకు నోచుకోరు. తర్వాత తద్వారా ఈ యొక్క సోకాల్ లీడర్స్ నాయకులు అనేవాళ్ళు కలియుగం యొక్క ఏజెంట్స్ కలి ప్రభావం వలన ఏం చేస్తారు, వాళ్ళు ఈ జంతువుల్ని హింసిస్తారు మరియు వాటిని జంతు వధశాలకు పంపిస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఐ యు కెన్ సీ మోడర్న్ మ్యాన్ అను మోడర్న్ లీడర్స్ ఏం ప్రమోట్ చేస్తున్నారు చూడండి. ఆవు పాలు లీటర్ మనకి 50 రూపాయలకు కావాలి, లీటర్ 60 రూపాయలకు కావాలి, ఎంతకన్నా దారుణం ఉందా? అమృతం అది. న్యాచురల్గా ఫార్మర్ అనేవాడు ఆవును మెయింటైన్ చేసేవాడికి ఏం మిగులుతుంది? ఏమి మిగలదు. కాబట్టి వాడు తప్పనిసరి పరిస్థితుల్లో కషాయి వాడికి అమ్మాల్సి వస్తుంది. ఒక కూల్ డ్రింక్ లీటర్ 100 రూపాయలకి ఇచ్చి నువ్వు తాగుతావు, కూల్ డ్రింక్ ఇట్స్ నథింగ్ బట్ అన్ యాసిడ్. కానీ ఆవు పాలకి కూల్ డ్రింక్ ఉన్నంత గిరాకీ కూడా లేదు. ఇది కలియుగం యొక్క అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. సో సిమిలర్లీ యూనో వృషభము అగ్రికల్చర్ వ్యవసాయానికి ఉపయోగపడుతుంది, కానీ మనము వీఆర్ రీప్లేస్డ్ బుల్స్ విత్ ట్రాక్టర్స్. దానివల్ల వృషభానికి పని లేకుండా పోతుంది, కాబట్టి దాన్ని వృధాగా చూసి దాన్ని కూడా స్లాటర్ హౌస్ పంపించడం జరుగుతుంది. ఐ రిమెంబర్ నేను జాబ్ చేస్తున్నప్పుడు నేను నా ఐఐటి ఖరగ్పూర్ నా కొలీగ్, సో హీఈస్ ఇన్ టు అగ్రికల్చరల్ ఇండస్ట్రీ, సో ఆయన ఒక ట్రాక్టర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది, జాన్ డియర్ అని చెప్పి. సో వాళ్ళు వరల్డ్ నెంబర్ వన్ కంపెనీ, ఇండియాలో వాళ్ళకి మహీంద్రా కంపెనీతో పోటీ. సో దట్ పర్సన్ మన నా కొలీగ్ చెప్తున్నాడు, మన తోటి భక్తుడు చెప్తున్నాడు అనమాట. ఆయన ఏమన్నాడంటే, ప్రభు నాకు నిజంగా ఈ ఉద్యోగం వదిలేయాలనిపిస్తుంది. అడిగాను, వాట్ ఫర్, వాట్స్ ద ప్రాబ్లం అంటే ఆయన చెప్పాడు. ఏమి చెప్పారంటే, వాళ్ళ కంపెనీలోని వాళ్ళకి మీటింగ్స్ చెప్తుంటారంట, మన నిజమైన కంపిటీటర్ ఎవరు, మహీంద్రా ట్రాక్టర్స్ కాదు, మన కంపిటీటర్ ఎవరంటే వృషభాలు. కాబట్టి ఈ ఇండియాలో ఇంకా బుల్స్ అంటే ఇంకా ఆ మాత్రం గౌరవం ఉంది, దాని వలన మనకి ఇంకా ట్రాక్టర్ మన బిజినెస్ ఎక్స్పెండ్ అవ్వట్లేదు. వీఆర్ జస్ట్ వెయిటింగ్, ఎప్పుడైతే జనాలకి ఎప్పుడు వీటి మీద, ఆవుల మీద, బుల్స్ మీద పూర్తిగా నమ్మకం పోతుందని వెయిట్ చేస్తున్నాము. సో దే ప్రమోట్ సచ్చే మీద దే కెన్ ప్రమోట్ దిస్ ట్రాక్టర్స్ అండ్ అదర్ థింగ్స్. సో దిస్ ఈస్ ద కలియుగ ప్రాబ్లం. పీపుల్ విలేజెస్ ఎవరు ఉండడానికి ఇష్టపడలేదు, అందరు సిటీలోకి రావస్తారు, కాబట్టి సిటీలో ల్యాండ్ లేదు, కాబట్టి ఆవులని వృషభాలని పోషించడానికి ప్లేస్ లేదు, గడ్డి దొరకదు, సో ఈవెన్ మెయింటెనెన్స్ ఇస్ డిఫికల్ట్. సో దెర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్, ప్రాబ్లమ్ ఒక్క దగ్గర చెప్పలేకపోతున్నాము, ఎందుకంటే ఎంటైర్ సొసైటీ యాజ్ ఎ హోల్ యూనో సెంటర్డ్ అరౌండ్, ఒక సమాజం మొత్తము కేవలము తమ ఆర్థిక అభివృద్ధి అన్నది మాత్రమే ధ్యేయంగా ముందుకు వెళ్ళడం ద్వారా. ప్రభుపాద వారు పరిపోర్ట్ నెంబర్ 2లో చెప్తారు, ఏమో చెప్తారంటే, పీపుల్ ఆర్ సో అట్టర్లీ ఫూలిష్, వాళ్ళు ఆర్థిక ప్రగతి అనే దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎన్ని తప్పులు చేస్తున్నారని చెప్పి. ఆ తప్పుల పరిణామాలు మనం చూస్తున్నాం ప్రస్తుతం, ఈ వైరస్లు ఇవి అవన్నీ, జనాల్లో ఇమ్యూనిటీ లేదు, మందుల కోసం డబ్బులు తగలేస్తున్నారు, 30 ఏళ్ళలో కొన్ని నడుము నొప్పులు వస్తున్నాయి, 40 ఏళ్ళలో ముసలోళ్ళు అయిపోతున్నారు. సో ద హ్యూమన్ వైటాలిటీ ఇస్ బీయింగ్ సాప్డ్. కష్టపడట్లేదు మరియు ఇంద్రియ భోగం ఎక్కువ చేసేస్తున్నారు, దాని వలన మనిషి జన్మ, అసలు మనిషి శరీరం కూడా నిలబడలేకపోతుంది. సో కాల్డ్ అడ్వాన్స్మెంట్ మనకి ఏం చేసింది, మెంటల్ హెల్త్ తగ్గించేసింది, ఫిజికల్ హెల్త్ తగ్గించేసింది. ఈ రోజు ఆవును పెట్టి ఇంట్లో ప్రభుపాద రాస్తారు, ఇంట్లలో ఆవు ఉండాలని చెప్పి, కానీ ఈవెన్ భక్తులు కూడా ఆవులు పెట్టుకొని భయపడుతున్నారు, ఎవరు దాన్ని మెయింటైన్ చేస్తారా అని చెప్పి, బికాస్ కష్టపడడం మనం ఇష్టపడము, రాదర్ వి గో టు జిమ్ టు రిడ్యూస్ అవర్ వెయిట్. సో ద హోల్ సొసైటీ, ప్రభుపాద్ ఇస్ సో వెహెమెంట్లీ అపోజింగ్ దిస్ మోడర్న్ సొసైటీ, కలి యొక్క ఏజెంట్స్ ఏం చేస్తున్నారు అని చెప్పి చెప్తారు. తర్వాత పరీక్షతో చెప్తారనమాట, చూస్తారు, ఏం చూస్తారంటే అక్కడ వృషభం ఉంటుంది, బుల్, ఇట్ వాస్ యాజ్ వైట్ యాజ్ వైట్ లోటస్, తెల్ల తామర పూలు ఉంటాయి కదా, అంత తెల్లగా ఉంటుందంట వృషభము. కాకపోతే కలిరాజు అంత క్రూరంగా దండించడం వలన అది వణికిపోతూ ఉంటుంది, వణికిపోయి చూడండి, ఎవరైనా మరీ ఎక్కువగా వణికిపోతే ఏమవుతుంది, వాళ్ళు ఏమో మలమూత్రాలు విడిచిపెట్టేస్తారు. సో ఈ వృషభం కూడా కలిరాజు అంతగా కొడుతూ ఉంటే మలమూత్రాలు విడిచిపెట్టేస్తుంది అనమాట, అంటే అంత బాగా అంతగా బెదిరిపోయి ఉంటుంది, అంతగా నొప్పేస్తూ ఉంటుంది అని చెప్పి. అగైన్ ప్రభుపాద ఇక్కడ చెప్తారు, అగైన్ ఈ కలిరాజు అంటే మోడర్న్ లీడర్స్, ఈరోజు నేటి నాయకులు ఎలా ఉంటారంటే కలి ప్రభావం వలన. చూడు ధర్మం అంటే ఏం చెప్పండి, ధర్మం 4 పాదాలు కదా, ఆల్రెడీ 3 పాదాలు కొట్టిస్తుంటాయి ఆ కలిరా ధర్మదేవతకి 3 పాదాలు కొట్టిస్తుంటాయి అనమాట, 1 పాదమే మిగులుతుంది. ఎవరు కొడుతున్నారు, ఈ కలిరాజు, రాజవేషంలోని కలి. అదేవిధంగా మోడర్న్ లీడర్స్ ఎటు నాయకులు ఏం చేస్తున్నారు, సెక్యులరిజం, ప్రభుపాద సెక్యులరిజం అనే పదాన్ని బాగా, సెక్యులరిజం తెలుగులో ఏమంటారు తెలియదు నాకు, సెక్యులర్, ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ, సెక్యులరిజం పేరుతో ఏం చేస్తున్నారు, ఎథిజం ప్రపోర్ట్ చేస్తున్నారు. ఓకే నో నో నో, మనం ఏ ధర్మ ఒక ధర్మాన్ని ప్రమోట్ చెయ్యము. సెక్యులరిజం అంటే నువ్వు నీ ధర్మాన్ని పాటించు, పక్కవాడిని వాడి ధర్మాన్ని పాటించుకొని, యూ రెస్పెక్ట్ అదర్ పర్సన్, యూ ఫాలో యువర్స్. నీది నువ్వు ఫాలో చెయ్యి, వేరే వాడిది రెస్పెక్ట్ చెయ్యి, అది సెక్యులరిజం అంటే. కానీ ఇప్పుడు మన సెక్యులరిజం పేరుతో భగవంతుని గురించి కనీసం చెప్పడమే మానేసాము, డిస్కరేజ్ చేసేస్తున్నాము. పిల్లలకి ఓన్లీ కంప్లీట్ గా భౌతిక విద్యను అందిస్తున్నాం అనమాట. సో ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం వీఆర్ యాక్చువల్లీ ప్రమోటింగ్ ఎథియిజం, రైట్? అండ్ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పాపులిస్ట్ లాస్ తయారు చేస్తున్నాయి. అంటే జడ్ జనాలకి ఏది ఇష్టమైతే అటువంటి లాస్ తయారు చేస్తున్నాయి. అంతేగాని ధర్మము, మనం చెప్పుకున్నాం కదా, సత్యము, శౌచము, తపస్సు, నెక్స్ట్ వాట్ ఆస్టరిటీ, దయ, ఈ నాలుగు, దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్. వీటిని ఎక్కడ ప్రమోషన్ చేయట్లేదు. సత్యానికి ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ధర్మాన్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, దయ. సో ఈ వీటిని ప్రమోట్ చేయకుండా ప్రజలకి ఏది ఇష్టమైతే అదే ప్రమోట్ చేస్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ వీ షుడ్ అండర్స్టాండ్ మెజారిటీ డజంట్ మీన్ ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. మెజారిటీ ఒక సైడ్ ఓటేసినది మాత్రమే అది వాస్తవం అయిపోదు. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనకు స్కూల్కి వెళ్తాం, స్కూల్ పిల్లలకి వెళ్ళి వచ్చే పిల్లలు మేము ఓటింగ్ తీసుకోవాలనుకుంటున్నాము, మీరేం చెప్తే అదే. వారానికి ఎన్ని రోజులు స్కూల్ ఉండాలని అడిగితే పిల్లలు ఏమని చెప్తారు, 2 రోజులు చాలు అంటారు. అంటే మరి వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవుతామా? కాదు కదా. అదేవిధంగా సోకాల్ మోడర్న్ మ్యాన్ వాళ్ళు కూడా భక్తి జీవితం ఆధ్యాత్మిక విషయాల్లో పిల్లలు లాంటి వాళ్ళే. సో ఇట్స్ నాట్ దాట్ అన్న ప్రభుపాదం ఏమని రాస్తారంటే, చిన్న పిల్లవాడు ఉంటాడు, పిల్లవాడికి స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు, కానీ మొదట్లో తల్లిదండ్రులు చెప్పాలి, కొంచెం అవసరమైతే కొంచెం భయపించో, బెదిరించో, బుజ్జగించో స్కూల్కి పంపించాలి. అంతేగాని ఓ మేము ప్రజలకు మేము ఎవరిని ఫోర్స్ చేయము, మా పిల్లల్ని ఫోర్స్ చేయమంటే కుదరదు. అదేవిధంగా రాజు అనేవాడు ధర్మాన్ని ప్రోత్సహించాలి, రాజు అనేవాడు ప్రజలని ఎంకరేజ్ చేయాలి, అధర్మాన్ని ఖండించాలి. కానీ మోడర్న్ వరల్డ్ ఏమవుతుంది, ఓ ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరిని మనం అనకూడదు, ఎవరికి నచ్చింది వాళ్ళు ఫాలో అవ్వాలి అని చెప్పడం ద్వారా, ఓకే నీ యొక్క ధర్మం, యూ కెన్ ఫాలో యువర్ ఓన్ రిలీజియన్ ఫెయిత్, కానీ ప్రిన్సిపల్స్ గా అట్లీస్ట్ ప్రమోట్ చేయాలి. కానీ అది అవ్వట్లేదు. ప్రభుపాద పరిపోట్లో రాస్తారు, ఇదే అధ్యాయంలో పరిపోట్లో ఏమని రాస్తారంటే 39th verse 39th శ్లోకంలో రాస్తారు. ఏమని రాస్తారంటే, చూడండి ప్రతి ఒక్కడికి, అంటే ప్రభుపాద ఎంత లిబరల్ ఊహించుకోండి, ప్రభుత్వం ఏమంటారంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన ధర్మాన్ని ఫాలో అవ్వచ్చు. అంటే హిందూ, క్రిస్టియన్, ముస్లిం, ప్రభుపాద డజంట్ ఈవెన్ సే నో 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 బాకీస్ ఆర్ నాన్ సెన్స్, అది ఒక్కటిదే రైట్, వేరే వాళ్ళు అని తప్పు. ప్రభుపాద అలా కూడా చెప్పట్లేదు. ద ఫండమెంటల్ రిలీజియన్స్, మిగతా ధర్మాల వాళ్ళు అదే రైట్, హిందూ ధర్మం తప్పు అని చెప్తారు. కానీ ప్రభుపాదుల వారు అలా కూడా చెప్పట్లేదు, సరే వ్యక్తిగతంగా ఎవరికి నచ్చిన ధర్మాన్ని వాళ్ళు ఫాలో అవని, అండ్ స్టేట్ సెక్యులర్ గా ఉండాలనుకుంటే అది కూడా వాళ్ళ ఇష్టము, సెక్యులర్ గా ఉండాలని కూడా ఉండని. కాకపోతే ధర్మం వాళ్ళు ఏ ఫెయిత్ ఫాలో అయినా సరే, ద రిలీజియస్ ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలు అనేవి అది మాత్రము ఇదే సిద్ధాంతాలు, నాలుగు, సత్యము, శౌచము, నెక్స్ట్ దయ, తపస్య. ఈ నాలుగిట్లు ఏ ధర్మంలో అయినా సరే పాటించాలి, ఎందుకంటే అది పాటించినప్పుడే నువ్వు మనిషి స్థాయికి వస్తావు నువ్వు. కాబట్టి ప్రభుత్వం అనేది పర్టికులర్ ఫెయిత్ ని ప్రమోట్ చేయకపోయినా సరే కనీసం ఈ రిలీజియస్ ప్రిన్సిపల్స్ అయినా ప్రమోట్ చేయాలి, కానీ అవి కూడా మనం ప్రమోట్ చేయట్లేదు. ఇది దారుణము. దీని వలన మనిషి జన్మ రేర్ గా వస్తుంది, కానీ ఆ మనిషి జన్మ కూడా జంతువుల్లా తయారవుతున్నారు. ఈరోజు పిల్లలు, స్కూల్ పిల్లలే దండలు పట్టుకొని టీచర్లు కాలుస్తున్నారు అమెరికాలోను. సో యూ కెన్ అండర్స్టాండ్ యూ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వేర్ వీఆర్ గోయింగ్ టు. పీపుల్ ఆర్ జస్ట్ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ ప్రిన్సిపల్స్. ఈ రోజున పిల్లలు ఎలా తయారవుతున్నారంటే, వాళ్ళు కనీసం అసలు, అంటే దే థింక్ యూనో ఇఫ్ టాక్ అబౌట్ లైక్ యూనో సత్యము అనే, ట్రూత్ఫుల్నెస్, అహింస ఇలాంటి పదాలు ఉంటే నవ్వుతున్నారు అనమాట. అంటే ఎంత దారుణంగా తయారవుతుంది అంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ జనాన్ని ఎలా తయారు చేస్తుందో మనం చూడొచ్చు. సో ప్రభుపాద అందుకే అంటారు, మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ స్పిరిచువల్ స్లాటర్ హౌసెస్ అని చెప్పి. కబేలా అంటారు కదా, కబేలా ఏంటి, వందల కొద్ది వేల కొద్ది జంతు వధశాల. అదే విధంగా ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది వధశాల. మనిషి జన్మని నాశనం చేస్తున్నాయని చెప్పి చెప్తారు. ప్రభుపాద్ ఇస్ వెరీ హెవీ ఆన్ దిస్ థింగ్స్. సో యా సో దిస్ వే పరీక్షితో చూస్తారన్నమాట. తర్వాత గోమాతను చూస్తారు. గోమాత కూడా భయపడి ఉంటుంది. అది కూడా నా కళ్ళని నీళ్ళు వస్తూ ఉంటాయి, తన దూడ దూరమైనట్టుగా ఉంటుంది. సో పరీక్షితులు గోమాతను కూడా చూసి చాలా బాధపడతారు పరీక్షితులు. సో యా సో గోమాత ఎందుకు బాధపడుతుంది మనం చూసాం కదా. వై గోమాత వాజ్ క్రైయింగ్, బికాస్ ఒకటి కృష్ణుడు వెళ్ళిపోయారు, రెండవది గోమాత మనం చూసుకున్నట్లయితే తన గురించి బాధపడుతుంది, మరియు ధర్మము కాళ్ళు నరికేశారు కదా, ధర్మాన్ని చూసి బాధపడుతుంది, మరియు సాధువులు భక్తుల గురించి ఆలోచించి బాధపడుతుంది, మరియు ఎవరైతే వర్ణాశ్రమ ధర్మం పాటిస్తున్నారో వాళ్ళ గురించి కూడా బాధపడుతుంది అనమాట. అంటే వాళ్ళు మిస్గైడ్ అయిపోతున్నారే అని చెప్పి మనం గత అధ్యాయంలో చూస్తాము. సో మదర్ ఎర్త్ ఆన్ అదర్ హ్యాండ్, ఎప్పుడైతే భూదేవి ఒక రాజు భక్తుడై ఉంటాడో, రాజు భక్తుడైనప్పుడు భూదేవి రాజుని ఎలా చూస్తుంది తెలుసా, ఒక దూడలా చూస్తాను, తన సొంత దూడలా చూస్తాను అనమాట. మనం చూస్తాము మహారాజ్ గయా గురించి చర్చ వెర్రని వచ్చినప్పుడు, మహారాజ్ గయా శుద్ధ భక్తుడు రావడం ద్వారా భూదేవి గయా రాజుని, యాక్చువల్గా మనం గయా అంటాం కదా, ఆ ప్లేస్ ఆ రాజు పేరున ఆ ప్లేస్ కి ఆ పేరు వచ్చింది. సో దిస్ గయా కింగ్, దిస్ కింగ్ భూదేవి ఆ రాజుని సొంత బిడ్డలా చూసుకునేది అనమాట. అందుకనే ఇప్పుడు తల్లి దూడను చూసినప్పుడు, ఆవు దూడను చూసినప్పుడు ఏం చేస్తుంది, వెంటనే పాలిస్తుంది. అదే విధంగా భూదేవి గయారాజుని చూసినప్పుడల్లా ఎంతో ఆనందమయ్యి భూదేవి అన్ని వనరులు సమృద్ధిగా ఇచ్చేది అనమాట. సో మదర్ ఎర్త్ బికమ్స్ ప్లీజ్డ్ వెన్ ద లీడర్ ఇస్ డివోటీ. లీడర్ అనేవాడు భక్తుడైతే భూదేవి మరియు ప్రకృతి ఎంతో సంతోషించి పరవశించి అన్ని సమకూరుస్తాయి అనమాట. అందుకే మనం చూసినట్లయితే, శాస్త్రం చూసినట్లయితే యుధిష్ఠిరు మహారాజ్ కాలంలో కానీ, ఋతు మహారాజ్ కాలంలో కానీ, రైట్ అంబరీష్ మహారాజ్ కాలంలో కానీ, వీళ్ళ రాజ్యాల్లో అసలు సమస్యలే ఉండేవి కాదు, ప్రకృతి పూర్తిగా సహకరించేది. సో ప్రకృతి సహకరించకపోతే మనం ఏం చేస్తున్నాం, ప్రకృతి మీద ఇంకా యూరియా వేసేసి లేకపోతే ఆర్టిఫిషియల్ గా ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఇంకా లాగడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ మనం ఎందుకు ప్రకృతి సహకరించట్లేదు అనే ఆలోచన కూడా ఎవరు చేయట్లేదు. సో ఈ విధంగా పరీక్షితుడు ఎప్పుడైతే భూదేవి కూడా ఏడడం చూస్తారు, పరిస్థితి కోపం వస్తుంది. కోపం వచ్చి అక్కడ కలిరాజు వైపు చూస్తాడనమాట. కలిరాజు వైపు చాలా కోపంగా చూసి అడుగుతాడు. కలిరాజును అడుగుతాడు, ఏమంటాడంటే, ఎవరు నువ్వు అని అడుగుతాడు అనమాట. హూ ఆర్ యూ అని చెప్పి, ఎంత ధైర్యం లేకపోతే, యు ఆర్ లుకింగ్ స్ట్రాంగ్, నువ్వు బలవంతుడివి, బలహీనుల మీద అత్యాచారం చేస్తున్నావు, నీకు అసలు సిగ్గు లేదా అని చెప్పి. సో దిస్ డజంట్ బిఫిట్ యాక్షన్స్ ఆఫ్ ఎ ట్రైస్ వాన్ క్షత్రియాస్. అంటే క్షత్రియుడు, ట్రైస్ బోర్న్ క్షత్రియాస్ అంటే చూడండి, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఓకే. సో వాళ్ళు రెండవ అంటే మొదటి జన్మ తల్లి గర్భాన్ని పుడతారు, రెండవ జన్మ అంటే ఒకసారి గురువుని స్వీకరించిన తర్వాత. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు స్వీకరించవచ్చు, కాబట్టి వాళ్ళని ద్విజ అంటారు అనమాట. సో ఒక ద్విజుడువు నువ్వు, సో ఒక ద్విజుడు క్షత్రియుడు నువ్వు, ట్రైస్ బోర్న్ క్షత్రియ అంటే అలా వ్యవహరించట్లేదని చెప్తున్నారు అనమాట. ఎందుకు, క్షత్రియుడు అనేవాడు తమ శక్తిని ఒక 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 అబలపై ప్రదర్శించాడు. నువ్వు ఏం చేస్తున్నావు, ఆవు వృషభము, గోమాత వృషభము, వాళ్ళకి రక్షణ కల్పించాలి మనము. దే ఆర్ వీక్లింగ్స్ సమాజంలో చెప్తారు, మనం చెప్పుకున్నాం 7వ అధ్యాయంలో చెప్పుకున్నాం అనమాట. అక్కడ క్లియర్ గా రాస్తారు. ఏమని రాస్తారంటే, 5 పట్ల మనము వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళకి వాళ్ళని హింసించకూడదు. హింసిస్తే ఏమవుతుంది, మన యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. ఎవరా 5? 1 గోమాత, 2 స్త్రీలు, 3 పిల్లలు, 4 వృద్ధులు, 5 బ్రాహ్మణులు. సో ఈ 5 పట్ల మనకి రక్షణ కల్పించాలి వీలైతే, లేక కనీసం గౌరవించాలి, బట్ వాళ్ళని హింసించకూడదు. అది కూడా శక్తివంతులు తమ శక్తిని వేరే శక్తివంతుల ముందు ప్రదర్శించాలి కానీ ఇటువంటి అబలల మీద కాదు. అబల అంటే తనను తాను రక్షించుకోలేనిది అని అర్థము. సో ఇక్కడ గోమాత మరియు వృషభము, అరే వాళ్ళు నోరు లేని జీవాలు, వారి మీద నీ శక్తిని ప్రదర్శిస్తున్నావు, నువ్వేం క్షత్రియుడు అయ్యా అని చెప్పి ఆ పరీక్షితుడు కలిరాజుని తిడతాడనమాట. యా సో తర్వాత పరీక్షితుడు అంటాడు ఏమిటంటే, కృష్ణుడు అర్జునుడు లేరు అనే ధైర్యంతో నా నువ్వు ఇలాగా గోమాతను హింసిస్తున్నావు, కృష్ణుడు అర్జునుడు లేకపోతే ఏమి, అదే వంశంలో పుట్టిన నేనున్నాను, ఇది జరగనివ్వను అని చెప్పి చెప్తాడనమాట. తర్వాత పరీక్షితుడు మళ్ళీ వృషభం వైపు చూసి గోమాత వైపు చూసి అడుగుతాడనమాట. చూసి వృషభం వైపు చూసి అడుగుతాడు, వృషభం చూసి అంటారు, మీరు చూస్తుంటే సాధారణ వృషభంలా లేరు, మీరు చూస్తుంది మీరు నిజంగా సాధారణ వృషభమా, లేకపోతే మీరేమైనా దేవత, ఒక దేవతామూర్తి అయి వృషభం రూపంలో ఇక్కడ అదృశ్య ప్రత్యక్షమయ్యారా అని చెప్పి, అంటే మీరు భవిష్యత్తులో కలియుగంలో వృషభాలకి ఆ గోమాతలకి ఏ పరిస్థితి రాబోతుందో చెప్పడం కోసము ఈ యొక్క వేషధారం ధరించారా అని చెప్పి పరీక్షితుడు వృషభాన్ని అడుగుతారనమాట, ధర్మదేవతను అడుగుతారు. బికాస్ హీ సీస్ దట్ హీ కుడ్ అండర్స్టాండ్ దట్ యాక్చువల్లీ షీ ఈజ్ ఎ డెమిగాడ్ అని చెప్పి అప్రాక్సిమేట్లీ. తర్వాత పరీక్షితుడు అంటాడు అనమాట, మొదటిసారి నా జీవితంలో ఒక ఆవు లేదా ఒక వృషభము కళ్ళంట నీళ్లు పెట్టుకోవడం చూస్తున్నాను, ఇంతవరకు నా జీవితంలో ఒక గోమాత కళ్ళని నీళ్లు పెట్టుకోవడం చూడలేదు, వృషభం కళ్ళని నీళ్లు పెట్టుకోవడం చూడలేదు అని చెప్తారు అనమాట. అట్లీస్ట్ ఈ యొక్క దిస్ రాయల్ కింగ్డమ్, ఈ యొక్క కురు వంశము, ఈ యొక్క కురు సామ్రాజ్యంలో ఇంతవరకు ఇలాంటి పాపం జరగలేదు, మొదటిసారి నేను చూస్తున్నానని చెప్పి పరీక్షలు చెప్తారు. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 8వ శ్లోకం నుంచి 12వ ఇంచుమించి 16వ శ్లోకం వరకు మనం చూసినట్లయితే పరీక్షితుడు వాళ్ళ వంశం గురించి కొంచెం గొప్ప చెప్పుకుంటారనమాట. సో సిమిలర్లీ అర్జునుడు కూడా మనం చూసినట్లయితే, క్షత్రియులు ఇన్ జనరల్ గా చూసినట్లయితే వాళ్ళు తమ గొప్పని తమ చెప్పుకుంటారు చాలా సందర్భాల్లో. భక్తులు కూడా, అర్జునుడు కూడా మనం చదివినట్లయితే దశమ స్కందంలో ఆర్ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క స్కందంలో చూసినట్లయితే అర్జునుడు శత్రువులతో యుద్ధం చేస్తున్నప్పుడు తమ గొప్పని తమ చెప్పుకుంటారు, తమ వంశం గొప్పని గొప్పని చెప్పి. ఈ రోజుల్లో కూడా మోడర్న్ వరల్డ్ లో కొంతమంది మా వంశం గ్రేట్ అని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ అర్జునుడు లేదా పరీక్షితుడు వాళ్ళు ఇక్కడ తమ వంశాన్ని గురించి గొప్ప చెప్పుకుంటున్నారు, మోడర్న్ వాళ్ళు కూడా మా కులము పేర్లు ఎందుకు కానీ ప్రతి ఒక్కరును సో డిఫరెంట్ సో పీపుల్ ను మా క్యాస్ట్ ఫీలింగ్స్ మా క్యాస్ట్ అని చెప్పుకుంటూ ఉంటారు. సో ఇది అది సేమేనా ఒకటేనా అంటే కాదు. చూడండి ఇక్కడ శుద్ధ భక్తులు అయ్యండి వీళ్ళు కూడా తమ వంశం గొప్ప చెప్పుకుంటున్నారు. సో మరి అంటే వాళ్ళు కూడా భౌతికమైన చేతనలో ఉన్నారా? భౌతికమైన చేతనలో వాళ్ళు లేరు. కానీ చూడండి వీళ్ళు వంశాలు నిజంగా గొప్ప వంశములు, మనం ఈ అధ్యాయంలో కూడా చూస్తాం. తర్వాత ధర్మదేవుడు పరీక్షితుని మెచ్చుకుంటాడు. ఏమని మెచ్చుకుంటాడు తెలుసా? ఆబ్వియస్లీ పాండవుల కుటుంబంలో జన్మించిన వాడివి నువ్వు, ఆబ్వియస్లీ ఇంత గొప్పవాడు అయింటావు నువ్వు అని చెప్పి చెప్తారనమాట. అంటే వాళ్ళ వంశం నిజంగా అంత గొప్పది. ఎందుకు గొప్పది అంటే వాళ్ళందరూ భక్తులు అనమాట, భగవంతుని యొక్క భక్తులు పాండవులు. సో ఆ వంశము నిజంగా స్వయంగా కృష్ణుడు వాళ్ళ కుటుంబాలకు సేవ చేశారు. సో నిజంగా వాళ్ళ వంశం గొప్పది అనమాట. సో నాచురల్లీ వెన్ అవర్ ఆన్సెస్టర్స్ ఫోర్ ఫాదర్స్ ఆర్ డివోటీస్, నాచురల్లీ అది చెప్పుకోవాలంటే మనకి అది గర్వకారణము. సిమిలర్లీ శ్రీరామచంద్రుడు కూడా తమ వంశం గొప్ప చెప్పుకుంటారు. ఎక్కడ కౌన్ తన తండ్రి దశరథుడు చెప్తారన్నమాట, రామ మా మీద యుద్ధం ప్రకటించేసి మమ్మల్ని ఓడించేసి రాజ్యం తీసుకో అని చెప్తారనమాట. ఎందుకంటే నువ్వు వనవాసం వెళ్ళిపోమంటున్నాను తప్పనిసరి పరిస్థితుల్లో, కానీ నువ్వేం చేయొచ్చు, క్షత్రియుడిగా నువ్వు మా మీద అటాక్ చేయొచ్చు. ఆ క్షత్రియ సిద్ధాంతం ప్రకారంగా ఒకరు ఇంకొక రాజ్యం మీద దండెత్తచ్చు, నువ్వు పరాయి వాడి కింద నా రాజ్యం మీద దండెత్తి మమ్మల్ని ఓడించి స్వీకరించు చెప్తాడు అనమాట. రాముడు చెప్తారు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరు ఇలాగా ఈ యొక్క రాజ్యము ధనము సంపద వీటి కోసము ధర్మాన్ని తొంగలో తొక్కరు అని చెప్పి రాముడు చెప్తాడు. అంటే అక్కడ తన వంశం గొప్ప చెప్పుకుని చెప్తుంటారు అనమాట. కానీ ఆ వంశం ఎందుకు గొప్పదంటే ఇక్ష్వాకు అనేవాడు స్వయంగా శుద్ధ భక్తుడు కాబట్టి. ఇక్ష్వాకు అంటే సన్ గాడ్, సూర్యదేవుడు అనమాట. సూర్యదేవుడు కూడా పరమ వైష్ణవుడు కాబట్టి. కాబట్టి వెన్ అవర్ ఆన్సెస్టర్స్ ఆర్ గ్లోరియస్, అది మనం గుర్తు చేసుకోవడం వల్ల యాక్చువల్ గా మనకి బాధ్యత పెరుగుతుంది. బాధ్యత పెంచుకోవడానికి వాళ్ళు తమ వంశాలని మెచ్చుకుంటారు అనమాట. సిమిలర్లీ మనం కూడా అలా చేయాలి. మనం కూడా వి షుడ్ రిమెంబర్ అవర్ గ్లోరీస్. మన 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 పరంపర ఎంత గొప్పది. శ్రీల ప్రభుపాద్, భక్తి సిద్ధాంత సరస్వతి, భక్తి వినోద్ ఠాకూర్, గౌరకిషోర్ బాబాజీ మహారాజ్, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, గోస్వామీస్, చైతన్య మహాప్రభు, సో ఈ విధంగా మాధవేంద్రపురి, ఈశ్వరపురి. సో మనం కూడా ఓకే, వి షుడ్ ఆల్సో బి ప్రౌడ్ ఆఫ్ అవర్ లీనియేజ్, ఆఫ్ అవర్ గురు పరంపర. మా గురు మహారాజ్ ఎంత సేవ చేశారు, ప్రభుపాద వారికి ఎంత చేశారు, మా గురు మహారాజ్ ప్రభుపాద వారు తన గురువుకి అంత సేవ చేశారు, నేను కూడా ఏదో చేయాలి. అలా గుర్తు చేసుకోవడం వల్ల మనకి గర్వం రాదు. యాక్చువల్ చెప్పాలంటే వెన్ వి రిమెంబర్ అవర్ స్పిరిచువల్ మాస్టర్స్ వి బికమ్ హంబుల్డ్. అందుకనే మంగళారతి మనం చెప్తాం కదా, మంగళారతిలోని జయ ఓం విష్ణుపాద చివరికి ప్రేమ ద్వారా చెప్తాం. చివరికి ఏమంటాము, ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్, ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్, ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్, ఆల్ గ్లోరీస్, ఆల్ గ్లోరీస్, ఆల్ గ్లోరీస్ టు శ్రీ గురు అండ్ శ్రీ గౌరాంగ. ఏం చెప్తున్నాము, పాడింది మనమే కానీ ఆ స్తుతి మొత్తం ఎవరికి వెళ్తుంది, ప్రభుపాదకి వెళ్తుంది. సిమిలర్లీ భాగవతం క్లాసులు ఏం చెప్తాము, భాగవతం క్లాస్ అయిన తర్వాత గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతానికి జై, అంటే భాగవతానికి జై, శీల ప్రభుపాదకి జై, శీల ప్రభుపాదకి జై, నాకు నై, వాళ్ళకి జై నాకు నై. సో యాక్చువల్లీ వీఆర్ గివింగ్ ద క్రెడిట్. సో వాళ్ళని గుర్తు తెచ్చుకోవడం ద్వారా మనం హంబల్ అవుతాం అనమాట, మనకి వినయం పెరుగుతుంది. సో వీ షుడ్ ఆల్సో రిమెంబర్ అవర్ ఆచార్యస్, అవర్ గ్లోరీస్, రైట్. సో ఒకసారి రాజేశ్వర ప్రభు స్పీక్స్ దట్ ఒక వ్యక్తికి ప్రచారం చేస్తున్నప్పుడు, బయట వ్యక్తి నాస్తికుడు అనుకోండి, అతడు మధ్యలో అంటాడు ఏంటి నువ్వు అంత గొప్ప చెప్పుకుంటున్నావు అంటే నిన్ను నువ్వు అంత గొప్పవాడి కింద ఫీల్ అవుతున్నావు అని అడుగుతారు. దానికి రాజేశ్వర ప్రభు ఏమంటారంటే, ఐఎమ్ నాట్ గ్రేట్, నేను గొప్పవాడినైతే కాదు, కానీ నేను ఎవరినైతే ఫాలో అవుతున్నానో వాళ్ళు మాత్రం నిజంగా గొప్పవాళ్ళే. నేను ఏ సిద్ధాంతాన్ని అయితే ఫాలో అవుతున్నాను, సిద్ధాంతం మాత్రం నిజంగా గొప్పదే. నేను గొప్పవాడిని కాకపోవచ్చు, బట్ మై ట్రైనింగ్, మై అథారిటీస్ అండ్ మై ఫిలాసఫీ అది మాత్రం గొప్పవే. ఆ విషయంలో భక్తులకి ఆ యొక్క దాన్ని గర్వం అనకూడదు, ఏమనాలి దాన్ని అభిమానం, స్వాభిమానం. ఆ స్వాభిమానం ఉండాలి. ఎస్, ఐ బిలాంగ్ టు గౌడీ బ్రహ్మ మాధవ గౌడీ సంప్రదాయం, కాబట్టి ఈ బ్రహ్మమాది గౌడి సంప్రదాయంలో ఉన్న నేను తప్పులా చేస్తాను, నేను తప్పు చేయకూడదు. సో అటువంటి స్వాభిమానం మంచిదే, పర్వాలేదు. ఇక్కడ పరీక్షితుడికి హిజ్ రిమెంబరింగ్ హిజ్ డైనాసిటీ, తన యొక్క వంశము గురించి గొప్ప చెప్పుకుంటాడు అనమాట. ఎందుకంటే మా వంశంలో ఉన్న వాళ్ళు ఎవరూ తమ ప్రజలకి రక్షణ కల్పించడంలో విఫలం అవ్వలేదు, కాబట్టి నేను కూడా విఫలం అవ్వను అని చెప్పి పరీక్షితుడు రంగంలోకి దిగుతారు. అతను చెప్తారు క్లియర్ గానా, 9వ శ్లోకంలో చెప్తారు, యాజ్ లాంగ్ ఎస్ ఐఎమ్ ద రూలర్, నేను నా కంఠంలో ప్రాణం ఉన్నంత కాలము, నేను ఈ రాజ్యాన్ని పాలించినంత కాలము, నా రాజ్యంలో ఎవరును అంటే ఎనీబడి బలహీనులకి ఎవరికి అన్యాయం జరగనివ్వను అని చెప్పి చెప్తారు అన్నమాట. అంటే అక్కడ తన పూర్వీకుల్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారంటే తన బాధ్యతని యాక్చువల్ గా గుర్తు చేసుకుంటున్నట్టు లెక్క. లైక్ దిస్ దయచేసి స్క్రీన్ షేర్ చేస్తున్నారు. సో తర్వాత పరీక్షితుడు గోమాత చెప్తారు, ఏమని చెప్తారంటే అదే నేను రక్షిత అని చెప్పి తర్వాత కలిరాజు వరకు చూసి చెప్తాను అనమాట. కలిరాజుతో చెప్తాడు, ఏమని చెప్తాడు, ఇప్పటికిప్పుడే నేను వధిస్తాను అని చెప్తారు. చెప్పి దానికి 5 కారణాలు చెప్తారు ఎందుకు వధించాలనుకుంటున్నానని చెప్పి. ఫస్ట్ కారణం ఏం చెప్తారు, ఏమి చెప్తారంటే, నీలాంటి వాడిని క్షమిస్తే ఆ రాజు అనేవాడికి కీర్తిర్ ఆయుర్ భగోగతి, అంటే కీర్తి అంటే తన యొక్క గొప్ప కీర్తి, నేమ్ ఫేమ్, నేమ్ గుడ్ బర్త్, అంటే ఆ యొక్క ఉత్తమమైన జన్మ, వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి అని చెప్తారనమాట. రెండో కారణం ఏం చెప్తారు, రాష్ట్రే రాజ్యం కృష్ణానువర్తినం అని చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, ఏ రాజ్యంలో అయితే ఒక రాజు శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తాడో అటువంటి రాజ్యంలో ఎవరికి అన్యాయం జరగకూడదు, కాబట్టి నేను ఇప్పుడు జరగనివ్వను అని చెప్తారనమాట. తర్వాత ఏం చెప్తారు, మూడో కారణం ఏం చెప్తారు, టు ఎన్హాన్స్ ద రెప్యుటేషన్ ఆఫ్ పాండవాస్, నేను గాని ఇప్పుడు నిన్ను నేను శిక్షించకపోతే మా పాండవుల వంశానికి అపకీర్తి వస్తుంది, ఈ విధంగా సోయన్సో రాజు గోమాతకి హింసించినా ఏం చేయలేకపోయాడు అని చెప్పి, కాబట్టి మా పాండవుల వంశానికి చెడ్డ పేరు తీసుకురాను అని చెప్పి పరీక్షితుడు చెప్తాడు అనమాట. తర్వాత ఏం చెప్తారు, ఫోర్త్ది, ఈ విధంగా ఆయన ఐదు కారణాలు చెప్తారు. ఎస్, ఇలాంటి పాపాత్ముని చంపడం ద్వారా అమాయకులు హర్షిస్తారు. చివరికి ఏం చెప్తారు, లాస్ట్ ఏం చెప్తారంటే, ఒక రాజధర్మం ప్రకారం కూడా దుష్టుల్ని శిక్షించాలి, దుష్టుల్ని రక్షించాలి, సో నా రాజధర్మాన్ని చేస్తానని చెప్పి పరీక్షితుడు కలిరాజు మీదకి కత్తి ఎత్తాడనమాట. రైట్, సో అని చెప్తారు. తర్వాత మనం చెప్పుకున్నట్టుగా వృషభాన్ని అడుగుతారు కదా, వృషభాన్ని అడుగుతారు, ఏమని అడుగుతారు, మీ యొక్క ఈ దుఃఖానికి కారణం ఏమిటి అని చెప్పి వృషభాన్ని ముందు అడిగారు. దానికి వృషభము చెప్తుంది, కలిరాజు అక్కడే ఉంటాడు, వృషభము సమాధానం చెప్తుంది. ఇదంతా చూస్తున్నాడు వృషభము, పరీక్షితులు ఏ విధంగా కలిరాజుని చంపడానికి సన్నద్ధం అవుతారు. కాకపోతే పరీక్షితులు కన్ఫర్మ్ చేసుకుని అడుగుతారనమాట వృషభాన్ని, ఏమని అడుగుతారు, వృషభము మీరు చెప్పండి, ఇతనే కదా మీ కాలు ఎరగొట్టాడని చెప్పి, సో ప్లీజ్ కన్ఫర్మ్ అండ్ ఐఎమ్ రెడీ టు కిల్ హిమ్, మీరు కన్ఫర్మ్ చేయండి నేను ఇతను చంపేస్తాను అని చెప్పి. దానికి వృషభం ఏం చెప్తుంది, ఫస్ట్ వృషభము ధర్మదేవత, వృషభం అంటే ధర్మదేవత పరీక్షితుడిని మెచ్చుకుంటుంది అనమాట, గ్లోరిఫైస్, ఆహా రాజా మీ గురించి చాలా విన్నాను, పాండవుల కులంలో జన్మించిన మీరు స్వతహాగా ఇంత గొప్ప వాళ్ళు అయి ఉంటారు, కాబట్టి నాకైతే ఆశ్చర్యం అయితే ఏమీ లేదు, ఎందుకంటే మీ వంశం అంత గొప్పది అని చెప్పి స్వయంగా వృషభమే చెప్తుంది అనమాట. స్వయంగా శ్రీకృష్ణుడే మీ వంశంలో మీ యొక్క పూర్వీకులకి ఒక దూతగా వ్యవహరించాడు, కాబట్టి ఇంతకన్నా గొప్ప వంశం ఏముంటుంది, కాబట్టి ఆ వంశంలో పుట్టిన మీకు స్వతహాగా ఇంత గొప్ప వాళ్ళు అయి ఉంటారు అని చెప్పి. సో యు సీ, దిస్ వాజ్ ద హిస్టరీ. మన వేదిక సంస్కృతిలో చూసినట్లయితే రాజులు అనేవాళ్ళు గొప్ప గొప్ప వంశాలకు చెందిన వాళ్ళు, వాళ్ళు నిజంగా తమ తండ్రి యొక్క, తమ పూర్వీకుల యొక్క సద్గుణాలను పుణిగపుచ్చుకొని వాళ్ళు బ్రహ్మాండంగా రాజ్యం చేసేవాళ్ళు అనమాట. సో అప్పుడు వృషభం అంటుంది, యు సీ వెరీ, ఇక్కడి నుంచి ఈ రోజు లెక్చర్ యొక్క అసలైన నెక్టర్ ఈ శ్లోకం నుంచి మొదలవుతుంది, 18వ శ్లోకం. ఫ్రమ్ దిస్ శ్లోకం ఆన్వర్డ్ ద రియల్ నెక్టర్ బిగిన్స్. సో వృషభం ఏమంటుందంటే, మై డియర్ కింగ్, రాజా నా కాలు ఎవరు కొట్టారని మీరు అడుగుతున్నారు, దానికి కారణం చెప్పడం చాలా కష్టము, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అసర్టైన్ ఎగ్జాక్ట్ గా నా యొక్క కాళ్ళని ఎవరు నాలుగు పాదాల్లో మూడు పాదాలు విరిగాయన్నాయి, ఎవరు విరిగొట్టారంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అసర్టైన్, ఎవరంటే దానికి ఖచ్చితంగా వీళ్ళు అని చెప్పడం చాలా కష్టము. ఎందుకంటే చాలా మంది తత్వవేత్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తుంటారు, కాబట్టి ఒక క్లారిటీ నాకు లేదో చెప్తారనమాట. అని చెప్పి ధర్మదేవత కారణాలు చెప్తుంది. ఏమో చెప్తుంది, కొంతమంది ఏమంటారు, ఆత్మానం అంటే యువర్ సెల్ఫ్, మీ ఆత్మే నీకు దీనికి కారణం అని చెప్పి చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు, దేవతలు కారణం అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు, నీ కర్మని కారణం అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు, స్వభావం కారణం అని చెప్తారు. అంటే మీకు అర్థం కావచ్చు, ఆత్మ కారణం అవ్వడం ఏంటి, స్వభావం కారణం అంటే ఏంటి అని అర్థమా అని సందేహం రావచ్చు. కానీ రకరకాల తత్వాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆ డెప్త్ లోకి వెళ్ళాలంటే అది చాలా చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. అది కర్మ మీమాంస సిద్ధాంతము, ఇలాంటి సిద్ధాంతాలు బోల్డ్ అని సిద్ధాంతాలు ఉన్నాయి. అటువంటి జోలికి మనం వెళ్ళము. అది వృషభం ఏం చెప్తుందంటే, ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలు చెప్తున్నారు, ఇంకొకరు ఏం కారణం చెప్తున్నారు, ఏమని చెప్తారంటే వెరీ డిఫికల్ట్ టు అసర్టైన్. అంటే మనకు మనము ఖచ్చితంగా కారణం ఇది అని చెప్పి చెప్పలేము అని చెప్పి ఇంకొకరు అంటారు అని చెప్పి వృషభం చెప్తుంది. అంటే మొదటి నాలుగు ఎవరు, తత్వవేత్తలు. ఐదవది ఏం చెప్పింది, అది యాక్చువల్ వైష్ణవుల గురించి చెప్పింది. వైష్ణవులు ఏమని చెప్తారు, మనము భీష్మ పితామహ సెక్షన్లోకి చూసుకున్నాం కదా, పాండవులు కూడా చాలా కష్టపడతారు. భీష్ముడు ఏం చెప్తారు, యద్విజ్ఞాసయోయుక్త ముహ్యంతి కవయోపహి అని చెప్తారు అన్నమాట. నహి యత్ కశ్చిత్ రాజన్ పుమాన్ వేద విదూషిత, రైట్, యద్ విజ్ఞాసయోయుక్త ముహ్యంతి కవయోపిహి. అంటే మై డియర్ కింగ్, ఎందుకు ఒక జీవితంలో భక్తుల జీవితాల్లో కూడా ఎందుకు ఇలా కష్టాలు వస్తాయి అంటే దానికి ఖచ్చితంగా ఇదే కారణం అని చెప్పి ఎవరు చెప్పలేరు. యద్ విజ్ఞాసయోయుక్త అంటే ఎవరైనా సరే తెలుసుకోవాలని తమంతా ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళు మోహితులు అయ్యడం తప్ప, మాయలో పడ్డం తప్ప వాళ్ళకి ఏమి ఖచ్చితంగా, వాళ్ళు ఎంత గొప్ప పండితులైనా అవని ఖచ్చితంగా కంక్లూజన్ రాలేరు అని చెప్పి భీష్ముడు చెప్తారు, రైట్. యు కాంట్ ఎగ్జాక్ట్లీ అట్ ద రీజన్. సో ధర్మదేవత ఇది కూడా చెప్తుంది అనమాట. అంటే నాలుగు కారణాలు వేరే సిద్ధాంతం, ఐదవ సిద్ధాంతం ఏం చెప్తుంది, వైష్ణవుల సిద్ధాంతం. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మనం చెప్పలేమని చెప్పి అనిపించవచ్చు. అదేంటి ప్రభుజీ, వైష్ణవుల కంటే వైష్ణవుల కారణాలు తెలియదా, వైష్ణవుల డజన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రీజన్ అంటే దాని సమాధానం ఇలా వస్తుంది. ప్రభుపాద తాత్పర్యంలో కూడా రాస్తారు, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు కానీ శ్రద్ధగా వినండి అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ధర్మదేవత ఉన్నారు, భూదేవత ఉంది, వాళ్ళకి తమను ఎవరు కొట్టారో తెలియదా, ఎవరు కొట్టారు, కలిరాజు కొట్టాడు. కాబట్టి ధర్మదేవత సింపుల్ గా నన్ను కలిరాజు కొట్టాడు అని చెప్పలేదా, కానీ ఎందుకు చెప్పలేదు అంటే వన్ ఆఫ్ ద రీజన్, పరీక్షితులు ఏమని అడుగుతారు, హూ ఇస్ ద రీజన్, ఎవరు నీ యొక్క పరిస్థితికి ఎవరు కారణము, నీ యొక్క దుఃఖానికి నీ యొక్క బాధకి ఎవరు కారణము అని అడుగుతారు. సో దానికి ధర్మదేవత కలిరాజు అని చెప్పొచ్చు కానీ చెప్పలేదు, ఎందుకంటే కలిరాజు అనేవాడు కేవలము ఆ సందర్భంలో ఎక్స్టర్నల్ రీజన్, ఇమ్మీడియట్ రీజన్ అనమాట. అంటే బయటికి కనిపించే కారణము అది. బట్ ఇట్ నోస్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇంటర్మిటెంట్ రీజన్, అంటే మధ్యస్థ కారణం ఒకటి ఉంటుంది. అండ్ దేర్ ఇస్ అనదర్ థింగ్ కాల్డ్ అల్టిమేట్ రీజన్. అల్టిమేట్ రీజన్ అంటే అసలైన కారణం అని చెప్పి. సో అల్టిమేట్ రీజన్ ఏంటి, దట్ ఈస్ యాక్చువల్లీ నథింగ్ బట్ ఏ కృష్ణాస్ ఫ్యాక్టర్, భగవంతుని యొక్క అరేంజ్మెంట్ మాత్రమే. సో వైష్ణవులు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, దే డోంట్ యు నో క్రిటిసైజ్ ఆర్ కండెమ్ ద మెసెంజర్ ఆఫ్ దేర్ కర్మ, మెసెంజర్ ఆఫ్ దేర్ కర్మ. అంటే మనకి చెప్పాలి, సింపుల్ చెప్పాలంటే మనకి కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి, వేరే వ్యక్తుల వల్ల రావచ్చు, ఎవరో మన మీద, మనం ఏం చేయకపోవచ్చు, మన పని మనం చేసుకుంటున్నాం, అయినా సరే ఎవరో మన మీద పగపడవచ్చు, మన మీద అసూయ చెందొచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మనల్ని హింసించడానికి ప్రయత్నించవచ్చు. సో ప్రభుపాదుల వారి జీవితంలో చూసుకున్నట్లయితే ప్రభుపాదుకి చాలా మంది ఉన్నారు. కృష్ణ భక్తి పెంచడానికి ప్రయత్నిస్తే ఆటోమేటిక్ కొంతమంది శత్రువులు అవుతారు, వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఒక వైష్ణవుడు అనేవాడు ఎలా ఆలోచిస్తాడు అనేది ఇక్కడ ప్రభుపాద వారు రాస్తారు. సో ఒక వ్యక్తి వల్ల మనకు కష్టం వస్తే మనం అతని పట్ల శత్రుత్వాన్ని పెంచుకుంటాం, కానీ అది తప్పు. ఎందుకంటే ఆ వ్యక్తి వలన నీకు కష్టం రాలేదు, ఆ వ్యక్తి నీకు ఆల్రెడీ నీకు ఆ కర్మ నీకు ఉండడం వలనే నీకు అది వస్తుంది. నీకు కర్మలో నీకు అది లేకపోతే, నీ కర్మ ఫలాల్లో నువ్వు కష్టపడాలని లేకపోతే ఆ ఎదుటివాడు ఎంత ప్రయత్నించని నీకు కష్టం రాదు. సో వాడు నిన్ను కష్టపడ్డాలని కూడా ఆడు తప్పు అయిండొచ్చు, కానీ నువ్వు కష్టపడ్డావంటే అది వాడిది రూపంలో వచ్చింది, కానీ నీకు ఉంది కాబట్టి వచ్చింది, రైట్? సో భక్తులకు అలా అర్థమవుతుంది. కానీ అది కూడా ఇంటర్మీడియట్ రీజనే. అంటే ఇమ్మీడియట్ రీజన్ ఎవరు? ఎదుటి వ్యక్తి. ఎదుటి వ్యక్తి అంటే నిన్నెవడైతే ఇబ్బంది పెడుతున్నాడో వాడు ఇమ్మీడియట్ రీజన్, అంటే కళ్ళ ముందుకు బహిరంగ కారణం, కళ్ళ ముందు కనిపించే కారణం. కానీ వెనకాతలో కారణం ఉంటుంది, అది కారణం ఏమిటి? నీ కర్మ. కానీ అది కూడా నా యాక్చువల్ కారణం కాదు, అది ఇంటర్మీడియట్ రీజన్. అల్టిమేట్ రీజన్ ఏంటి? యువర్ ఎన్వీ టువర్డ్స్ కృష్ణ, అంటే భగవంతుల పట్ల మనకున్న అసూయ. అలా ఉండడం వల్లే మన భౌతిక ప్రపంచానికి రావడం జరుగుతుంది. అలా భౌతిక ప్రపంచం రావడం ద్వారానే మనకి ఇన్ని సమస్యలు వస్తాయన్నమాట. సో అగైన్ కృష్ణ సో భక్తులు అనేవాళ్ళు ఎలా ఆలోచిస్తారు, యాక్చువల్లీ ఇట్ ఇస్ మై కర్మ, ఇది నా కర్మనే, కానీ భగవంతుడు కృపతో చాలా తక్కువ ఇచ్చాడు నాకు, యాక్చువల్గా ఎంతకన్నా ఎక్కువ నేను సఫర్ అవ్వాలి, కానీ భగవంతుడు ఒక టోకెన్ నాకు ఇచ్చారు, అంతే, కొంచెం మాత్రమే ఇచ్చారు కాబట్టి దే ఆర్ హ్యాపీ. సో ఎవరైతే తనకి కష్టపడుతున్నారో వాళ్ళ మీద వాళ్ళు ద్వేషం పెంచుకోరు. సో ఈ విధంగా, సో అందుకని ధర్మదేవత వృషభ రూపంలో ఉన్న ధర్మదేవత చెప్పలేదన్నమాట. సో వీ కెన్ గివ్ మెనీ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, రైట్, ఇప్పుడు కరోనా వైరస్ ఉంది, అది మలేరియా ఉంది. సో మలేరియా ఉంటే, మలేరియా ఇప్పుడు మనకి మలేరియా వచ్చింది, దానివల్ల మనం చాలా కష్టపడుతున్నాము. సో మన దుఃఖానికి కారణం ఎవరు? మన దుఃఖానికి కారణం మలేరియా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, మన దుఃఖానికి ఇమ్మీడియట్ గా కారణం ఎవరంటే దోమ. మస్కిటోస్ వల్లనే నాకు మలేరియా వచ్చింది, కాబట్టి దోమలన్నీ చంపేస్తాను, ఆల్ అవుట్ పెడతాను, బ్యాట్ తీసుకొస్తాను, పట్ట 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 కొట్టేస్తాను. సో దోమలు, అవునా కదా? సో దోమల వల్ల నాకు మలేరియా వచ్చింది, కాబట్టి నా మలేరియా కారణం ఎవరు? దోమలు. ఇది ఇమ్మీడియట్ రీజన్. కొంతమంది ఇంతే ఆలోచించగలరు, అవునా కదా? దర్ సమ్ పీపుల్ హూ కెన్ ఓన్లీ థింక్ దిస్ మచ్, ఇంతకన్నా ఎక్కువ వాళ్ళ బుర్రలు ఇంతకన్నా ఎక్కువ పని చెయ్యవు, వాళ్ళకి ఎవరి వల్ల కష్టం అనిపిస్తుంది, వాళ్ళకైనా జీవి చచ్చినంత వరకు వాళ్ళ మీద పగబెడతారనమాట, వీడే కారణము, వీడే కారణము, వీడే కారణం అని. వాళ్ళు అంతే, వాళ్ళ బుర్రలు అంతగా ఎక్కువ పనిచేయవు, మూర్ఖులు అనమాట. సో ఇమ్మీడియట్ రీజన్ అంటే కళ్ళ ముందు కనిపించే కారణం కన్నా వెనక్కి ఆలోచించలేరు వాళ్ళు. సో కానీ దిస్ ఇస్ ఇమ్మీడియట్ రీజన్. తర్వాత ఇంటర్మీడియట్ రీజన్ ఏంటి? ఇమ్మీడియట్ కాజ్, ఇంటర్మీడియట్ అంటే రిమోట్ కాజ్ ఏంటి? నీ కర్మ, అవర్ ఓన్ రియాక్షన్. మనకి అది లేకపోతే ఆ దోమని నేను చేయలేదు, అది కుట్టినా సరే, కుట్టలేదు కుట్టిన నీకేం కాదు అది. సో అవర్ ఓన్ కర్మ. అల్టిమేట్ కాజ్ ఏంటి? అసలైన కారణం ఏంటి? ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ కృష్ణ, భగవంతుని మనం మర్చిపోవడం ద్వారా మనం ఈ భౌతిక ప్రపంచంలో రావడం జరుగుతుంది. భౌతిక ప్రపంచానికి మనం వచ్చామంటే ఆటోమేటిక్గా దుఃఖాలయము అశాశ్వతము, అంటే నువ్వు తప్పు చెయ్యకపోయినా సరే నీకు దుఃఖం రావచ్చు. ప్రభుపాద ఉదాహరణ ఇస్తారు, అడవుల్లో దావాణల మెలా మొదలవుతుంది, ఎవరో వెలిగిస్తేనే వెలగదు, ఆటోమేటిక్గా రెండు చెట్లు రాసుకొని కూడా వెలుగుతుంది అనమాట. కాబట్టి మెటీరియల్ వరల్డ్, భౌతిక ప్రపంచంలో నువ్వు కెలికితేనే నీకు కష్టం రాదు, నువ్వు కెలకకుండా సైలెంట్గా ఉన్నా సరే పక్క వాడిని నువ్వు డిస్టర్బ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ వరల్డ్, రైట్? సో డివోటీస్ అండర్స్టాండ్. సో వాళ్ళు ఇమ్మీడియట్ రియాక్షన్స్ని వాళ్ళు అంతగా సీరియస్గా తీసుకోరు. ఎవరి వల్ల తమకి కష్టం వస్తుందో వాళ్ళని అంత సీరియస్గా పట్టించుకోరు వాళ్ళు. అంటే ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే, దే డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ కర్మ లెవెల్. నా కర్మే నాకు కారణము అలాగని కూడా వాళ్ళు అనుకోరు భక్తులు. కర్మ లెవెల్లో కూడా ఆలోచించారు, అంటే రిమోట్ కాజ్ మీద కూడా ఆగిపోరు. వాళ్ళు ఏమనుకుంటారు, ఓ నేను కృష్ణుడిని మర్చిపోవడం వల్లే ఇక్కడ నాకు ఈ సమస్యలు వచ్చాయి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట. కృష్ణ ది కనెక్టెడ్ టు కృష్ణ. సింపుల్ చెప్పండి, గజేంద్రుడు గజేంద్ర స్టోరీ మనం చూసినట్లయితే గజేంద్రుడు మోక్షము అది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. భక్తుల గురించి చెప్పాలంటే గజేంద్రుడికి ముసలి కాలు పట్టించుకుంది, రక్తం కారుతుంది, యుద్ధం చేయలేకపోతుంటాడు, నీరసించిపోతుంటాడు. అప్పుడు గజేంద్రుడికి మొదట తన బాధ వస్తుంది, ఫస్ట్ కోపం వస్తుంది, కానీ ఏం చేయలేకపోతాడు. తర్వాత బాధ వస్తుంది అనమాట, నొప్పి మరియు ఓటమిని జీర్ణించుకోలేకపోతుంటాడు అనమాట. నేను రాజు కదా, ఓటమిని ఎలా జీర్ణించుకోగలను చెప్పండి. సో లైక్ దిస్ నా గజేంద్ర వాజ్ స్ట్రగ్లింగ్, రైట్? అయితే గజేంద్రుడు మొదట ఏమనుకున్నాడు, నా దుఃఖానికి కారణం ఏమనుకున్నారు, హీ థాట్ దిస్ క్రోకోడైల్ ఇస్ ద కాజ్ ఆఫ్ మై సఫరింగ్, ఈ యొక్క ముసలి కారణము అలా అనుకున్నాడు గజేంద్రుడు. తర్వాత ప్రయత్నిస్తే తర్వాత అతనికి కొంచెము జ్ఞానోదయం అవుతుంది. ఏమనుకుంటాడు, యాక్చువల్ గా నా యొక్క దుఃఖానికి కారణము ఈ ముసలి కాదు, నా దుఃఖానికి కారణము నా కర్మనే అని చెప్పి అనుకుంటాడు అన్నమాట. నా దుఃఖానికి కారణము ఈ నా కర్మే అనుకుంటాడు. కానీ తర్వాత ఇంకాసేపు పోయాక గజేంద్రుడికి అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది, అతనికి గతం గుర్తుకొస్తుంది. గతం గుర్తుకొచ్చినప్పుడు అప్పుడు అతనికి గుర్తుకొస్తుంది తను ఎలాగా గత జన్మలో భగవంతుని సేవ చేశాడు అని చెప్పి, భగవంతుని మర్చిపోవడం వల్లనే నా జీవితంలో కష్టాలు. దట్ ఈస్ అల్టిమేట్ కాజ్. సో భక్తులు అనేవాళ్ళు తమ జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళు యాక్చువల్ గా ఫ్యాక్చువల్ కారణకి వెళ్తారు. ఏంటంటే భౌతిక ప్రపంచంలో ఉండడం వల్లే ఈ సమస్యలు అంతానా, భగవంతుని మర్చిపోవడం వల్లనే. కాబట్టి ఐ జస్ట్ చాలా మొన్న ఎవరో మహారాజు నుంచి విన్నాను అనేది, దిస్ ఇస్ ఐఎమ్ ఫెడ్ అప్ విత్ దిస్ మెటీరియల్ వరల్డ్, ఈ భౌతిక ప్రపంచంతో నాకు విసుగు చెందిపోయాను అని చెప్పి. సో వీ షుడ్ బి ఫెడ్ అప్ విత్ దిస్ మెటీరియల్ వరల్డ్. భౌతిక ప్రపంచంతో మనం విసుగు చెందిపోవాలన్నమాట. కొన్ని సార్లు భర్త భార్య అనుకుంటారు, ఐఎమ్ ఫెడ్ అప్ విత్ మై వైఫ్, ఐఎమ్ ఫెడ్ అప్ విత్ మై హస్బెండ్ అని చెప్పి, విడాకులు అని చెప్పి. సో కుటుంబంలో విడాకులు మంచిది కాదు, కానీ భౌతిక ప్రపంచంతో మనం విడాకులు తీసుకోవచ్చు. ఐఎమ్ ఫెడ్ అప్ విత్ దిస్ మెటీరియల్ వరల్డ్, వెరీ బ్యాడ్ మాస్టర్, ఎంత చేసినా సరే ఇంకా నన్ను ఏడిపిస్తుంటుంది, ఈ భౌతిక ప్రపంచంతో నేను విసుగు చెందిపోయా, ఈ భౌతిక ప్రపంచానికి విడాకులు ఇచ్చేస్తా, దట్ ఈస్ గుడ్. సో డివోటీ ఆఫ్ ద లార్డ్ దే డు నాట్ బ్లేమ్ ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ ద రియాక్షన్. ఎందుకంటే వాళ్ళు పోస్ట్ మ్యాన్ లాగా అనమాట, పోస్ట్ మ్యాన్ లో న్యూస్ వస్తుంది మీకు ఉద్యోగం తీసేయబడింది అని చెప్పి, దానికి మనం పోస్ట్ మ్యాన్ కొడతామా, పోస్ట్ మ్యాన్ కొడితే ఏం లాభం మనకి, వాడు కేవలం క్యారీ ఫార్వర్డ్. అదే విధంగా మన కర్మ వాడి రూపంలో మనకు వస్తుంది. కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు బి ఎనివియస్ ఆఫ్ దట్ పర్సన్. ఓకే, ఇప్పుడు మీరు అనొచ్చు, ప్రభుజీ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోని ఎవరో అంటే దాని అర్థం ఏంటి, నీకు ఒకడు నేను ఒకడు కష్టపెడుతున్నాడు అంటే మీరు వాడిని ఏమి అనకుండా ఉండాలా, సరే నా కర్మలో లేకపోతే రాదు కదా వాడిని ఎందుకు అంటే అలాంటి సైలెంట్గా ఉంటామా, అంటే మీరు ఏం నేర్పిస్తున్నారు మాకు అనే డౌట్ రావచ్చు. అది వ్యాలిడ్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన అక్కనో చెల్లెనో పక్క నుండి ఆవిడ నుంచి చేపట్టుకుంటాడు, మనం ఏమనుకుంటాము, ఓ దీని కర్మలో అలా రాసిందేమో కాబట్టి దీని కర్మలో ఒకటి వేరేవాడు దీన్ని డిస్టర్బ్ చేయాలని రాసిందేమో అందుకే అయ్యింది, మనమేం చేస్తాంలే అని ఖాళీ కూర్చుంటామా. నో, నీకు అందుకనే ముందు కూడా చెప్పా, మన సిద్ధాంతం ఏంటి, వీఆర్ ధర్మ కాన్షియస్ నాట్ కర్మ కాన్షియస్. ధర్మ కాన్షియస్ వేరు, కర్మ కాన్షియస్ వేరు. ధర్మ కాన్షియస్ అంటే ఇప్పుడు నీ అక్క చెల్లో ఉంది పక్కన, పక్కవాడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు, అప్పుడు మనం ఏం చేయాలి, ప్రతిఘటించాలి. మనము మన ధర్మం ఏంటంటే వాళ్ళని రక్షించాలి. కాబట్టి వీ హ్యావ్ టు ఫైట్. యుధిష్ఠిర మహారాజ్ ఫైట్ చేశాడు కదా, యుధిష్ఠిర మహారాజ్ ఫాట్ విత్ దుర్యోధన, భీముడు ఫైట్ చేశాడు, తన భార్యను ముట్టుకున్నందుకు అందరినీ చంపి పారేశాడు, దుశ్శాసనుడి యొక్క భుజాన్ని ఏ భుజం అయితే ఏ చేయి అయితే పట్టుకున్నాడో ఆ చేతిని పీకిశాడు, యాక్టింగ్ శరీరం నుంచి మొత్తం లాగేశాడు యాక్టింగ్ శరీరం నుంచి. కాబట్టి సో యుధిష్ఠిర మహారాజు గారు యుద్ధం చేశారు. సో దే ఫాట్, సో ఫైటింగ్. అర్జున్ రాముడు స్వయంగా శ్రీరామచంద్రుడు కూడా యుద్ధం చేశాడు రావణుడితో, ఓ సీతమ్మ వారి కర్మలో రాసుంటే అవుతుంది కాబట్టి సైలెంట్ కూడుకోలేదు. సో వి అండర్స్టాండ్, అంటే మనకి కష్టం వచ్చిందంటే మన కర్మలో లేకపోతే రాదు, కాబట్టి మనము ఎదుటి వ్యక్తిని ద్వేషించకూడదు, కానీ మన ధర్మము ప్రతిఘటించాలి. కాబట్టి ప్రతిఘటించవచ్చు, అంటే ద్వేషించకుండా ప్రతిఘటించాలి. ఇది చాలా చాలా డీప్ సిద్ధాంతం ఇది. దట్ మీన్స్ యుధిష్ఠిర్ ఫాట్ విత్ దుర్యోధన. యుధిష్ఠిర మహారాజ్ దుర్యోధనతో యుద్ధం చేశాడు, దుర్యోధన చంపాలనుకున్నాడు కూడా, కానీ దుర్యోధన మీద అతనికి 1% కూడా ద్వేషం లేదు. ప్రభుజీ ద్వేషించకుండా ఎలా చంపచ్చు ప్రభుజీ అంటే అంతే. రాముడు రావణుని చంపాడు, రాముడికి రావణుని మీద 1% కూడా ద్వేషం లేదు. ఓన్లీ మన సనాతన ధర్మం, మన సిద్ధాంతం మాత్రమే ఇంత డెప్త్లో చెప్పగలదన్నమాట. అందుకని రాముడు రావణుడికి అంత్యక్రియలు చేయిస్తాడు అనమాట. లక్ష్మణుడు అక్కడ చెప్తారు, అన్నగారు అవసరం ఏమొచ్చిందంటే రామాసను నాకు రావడం మీద 1% కూడా లేదు, తప్పు చేశాడు ఒక రాజుగా ఒక భర్తగా నా ధర్మం నేను చేశాను అంతే. సో డోంట్ హావ్ ఎనీ హేట్రేడ్ అనమాట మనసులో. సో అదే విధంగా కొన్నిసార్లు మనం ప్రతిఘటించగలిగినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం అనేది మన ధర్మము, ప్రతిఘటించవచ్చు. కానీ ఎదుటి వ్యక్తి మీద ఆ ద్వేషాన్ని మనం వదిలేయాలి, ఆ ద్వేషాన్ని మనం పట్టుకుంటే అది మనల్ని కాల్చేస్తుంది. రెండోది ఏంటంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియట్ కాజ్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, కాకపోతే అక్కడతో ఆగిపోకూడదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా గుర్తుకుంది, నేను స్టూడెంట్ లైఫ్ లో స్టూడెంట్ గా ఉన్నప్పుడు మా యొక్క కౌన్సిలర్,
ఓకే,
సో ఎగ్జామ్స్ వస్తున్నాయి చదువుకుంటున్నాం మేము, మా యొక్క యూత్ సెంటర్ లో చాలా దోమలు ఉండేవి అనమాట. సో నేను ఆయన వచ్చి అడిగారు, సో హౌ వాజ్ యువర్ స్టడీస్ గోయింగ్ ఆన్, మీ స్టడీస్ ఎలా అవుతున్నాయని అడిగితే చెప్పారు, ప్రభు టూ మెనీ మస్కిటోస్ అని చెప్పి దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి చదువుకోలేకపోతున్నామని చెప్పాను. దానికి ఆయన అన్నారు, ఓ అవునా, నేను యాక్చువల్ ఆల్రెడీ మనం మందు వేయించాము కదా, మెడిసిన్ వేయించాము, దోమలు పోలేదని అడిగారు. నేను చెప్పాను, ప్రభుజీ 2 రోజులు పోతున్నాయి మళ్ళీ 3 రోజులు వస్తున్నాయి, 2 రోజుల్లో పోతున్నాయి మళ్ళీ 3 రోజులు మళ్ళీ మొదలవుతున్నాయి దోమలు, కాబట్టి మళ్ళీ 3 రోజులు దోమలు వస్తున్నాయి, సో దయచేసి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఆలోచించండి ప్రభుజీ అని అడిగాను ఆయన్ని, మా కౌన్సిలర్ని. ఇదంతా టెంపరీ సొల్యూషన్స్, 2 రోజులు పోతున్నాయి మళ్ళీ 3 రోజులు వస్తున్నాయి, పర్మనెంట్ సొల్యూషన్ ఏదంటే చెప్పండి అంటే, మా కౌన్సిలర్ అన్నారు, మన అందరం చేస్తున్నది పర్మనెంట్ సొల్యూషనే కదా నాయన, పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏంటి, లెట్ అస్ గో బ్యాక్ టు గాడ్ హెడ్ అని. సో దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్. కాబట్టి ఇమ్మీడియట్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి, ఓకే, రిమోట్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి, పర్మనెంట్ ప్రాబ్లమ్ కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే వీ షుడ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అట్ ఆల్ లెవెల్స్, ఇమ్మీడియట్ లెవెల్లో కూడా వీ హ్యావ్ టు సీ ఇట్, బట్ ద ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్ అల్టిమేట్, ఆల్ థింగ్స్ హ్యాస్ టు బి అడ్రస్డ్ అనమాట, రైట్? ఐ థింక్ సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇక్కడ నిజంగా ఆలోచిస్తే మన ప్రశ్నలు రావాలి. హౌ టు ఫైట్ వితౌట్ టాకింగ్ అంటే నాకు అర్థం కాలేదు. సరే, ఐ విల్ టాక్ టు దట్ లేటర్. సో దిస్ ఇస్ ద అండర్స్టాండింగ్, ఓకే. సో మనం చూసినట్లయితే ఇక్కడ ధర్మదేవత ముందు రకరకాల తత్వవేత్తల యొక్క సిద్ధాంతాన్ని చెప్పింది, దుఃఖానికి కారణం ఏమిటి అని చెప్పి. ఇప్పుడు బయట మనుషుల్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిలాసఫీ ఉంటుంది అనమాట, కొంతమంది నా కర్మరాని ఆయన అనుకుని ఊరుకుండిపోతారు, కొంతమంది ఈడే కారణం అంటారు, కొంతమంది ఆ పొలిటీషియన్ కారణం అంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిలాసఫీ. సో ఇక్కడ ధర్మదేవత కూడా రకరకాల ఫిలాసఫీలు చెప్పి చివరిగా ఏం ఫిలాసఫీ చెప్పింది, కొంతమంది మాత్రము ఏమనుకుంటారు, దేశ అప్రకట రియాద్ అంటే అది మనకి మన లాజిక్ అందదు, అంటే యాక్చువల్గా సమాధానం ఏంటి, కృష్ణ అని అర్థం, కృష్ణ మన లాజిక్ అందరు కదా, అన్నిటికీ కారణం తెలుసుకోలేము. అందుకని భీష్మ పితామహ ఏమంటారు, ఒకటి అంటారు సర్వం కాలకృతం మన్య అంటారు అనమాట, యమవా వాదశ కేశవ అని చెప్పి వాయు రివా గణావళి అని చెప్తారు. అంటే ఈ కాల ప్రభావం ద్వారానే జనాలు కొన్నిసార్లు సుఖం పడతారు, కొన్నిసార్లు దుఃఖపడతారు, కాబట్టి కాలం కాకుండా వేరే ఏం కారణం లేదని చెప్తారు. తర్వాత కాల కారణం టైం ఫ్యాక్టర్ అంటే ఏంటి, కృష్ణ ఫ్యాక్టర్ అంటే కృష్ణుడి యొక్క కాలం అంటే నథింగ్ బట్ కృష్ణస్ డిజైర్, భగవంతుని యొక్క సంకల్పమే కాలం రూపంలో ప్రభావం చూపిస్తుంది అని చెప్తారు. కానీ భగవంతుని యొక్క సంకల్పం ఎందుకు, ఏంటి ఆ సంకల్పం ఏమిటి అంటే దానికి మనకి జవాబు దొరకదు. అన్నిసార్లు భగవంతుడు చెప్తేనే దొరుకుతుంది, కొన్నిసార్లు భగవంతుడు స్వయంగా చెప్తాడు ఎందుకు నీకు కష్టం వచ్చింది అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ జయ విజయులకి భగవంతుడు స్వయంగా చెప్తారు, మీరు ఎందుకు, మీరేం తప్పు చేయలేదు, మీ ద్వారపాలకులు మీ సేవ మీద చేశారు, అయినా సరే మీరు ఇప్పుడు శక్తింపబడి కిందకి వెళ్తున్నారు ఎందుకు, భగవంతుడు 2 కారణాలు చెప్తాడు అనమాట. భగవంతుడు చెప్పారు కాబట్టి తెలిసింది, లేకపోతే తెలియదు అది. కాబట్టి కొన్ని విషయాలు మనకి ఇమ్మీడియట్ కారణం, కొంతమంది శుద్ధ భక్తులు కూడా క్యాన్సర్ వస్తుంది. ఇస్ హోలీనెస్ తమాల కృష్ణ మహారాజ్, శ్రీల ప్రభుపాదులు వారు ఊపిరి తీర్చుకుంటే ఊపిరి తీర్చుకుని ప్రతిసారి గుర్తుకొచ్చే వ్యక్తి తమాల కృష్ణ మహారాజు. అటువంటి తమాల కృష్ణ మహారాజు యాక్సిడెంట్ లో ప్రాణం విడిచిపెడతారు. వైష్ణవులు పక్కన ఎవరు వైష్ణవులు లేరు. ఎలా అర్థం చేసుకుంటాం దాన్ని? మై స్పిరిచువల్ మాస్టర్ చెప్తారనమాట, ఇఫ్ ఎనీబడి థింక్స్, ఎవరైనా సరే తమాల కృష్ణ మహారాజ్ సడన్ గా యాక్సిడెంట్ చనిపోయారు కదా, అతనికి అతను కృష్ణుణ్ణి గుర్తు చేసుకున్నారా లేదా అనే సందేహం మీరు ఎవరికైనా వస్తే మీరు అన్ఫిట్ ఫెలోస్ అని చెప్తారనమాట మా గురు మహారాజ్. అటువంటి సందేహం మీకు ఎవరికైనా వస్తే మీకు యాక్చువల్గా కృష్ణతత్వం అర్థం కాలేదు అని ఏం చెప్తారంటే, నిజంగా తమల కృష్ణ సడన్ గా యాక్సిడెంట్ అయింది, షాక్ లో ఉంటారు, కానీ అతనికి ఆ సమయంలో కృష్ణుడు గుర్తు రాబడి కృష్ణుడు స్వయంగా అతని హృదయంలో ప్రవేశించి అతని చేతనలో ప్రవేశించి అతను గుర్తుకొచ్చేలా చేసి తనను తీసుకెళ్లిపోతాడని చెప్పి, ఫర్ ద కైండ్ ఆఫ్ సర్వీస్ దట్ సమ్ టైమ్స్. కానీ బాహ్యంగా ఎందుకు ఇలా అయింది అంటే దానికి కారణం చెప్పలేకపోవచ్చు మనము, కానీ ఖచ్చితంగా కారణం ఉంటుంది. ఆ కారణం కొన్నిసార్లు కృష్ణుడు సంకల్పిస్తే మనకు తెలుస్తుంది, కొన్నిసార్లు ఆచార్యులు చెప్తే మనకు తెలుస్తుంది, కొన్నిసార్లు తెలియకపోవచ్చు, నో ప్రాబ్లం. చిన్న భీష్ముడు ఏమంటారంటే, నహి యస్య కర్హిచిద్ రాజన్ పుమాన్ వేద విదూషితం యద్ విజ్ఞాసయోయుక్త ముహ్యంతి కవయోపిహి. కాబట్టి తెలుసుకోవాలన్నా సరే మీకు తెలియకపోవచ్చు కొన్నిసార్లు, కాబట్టి ఎందుకు ఇలా అని అడగకూడదు. ట్రై చేయండి, దొరికితే ఓకే, దొరకకపోతే అండర్స్టాండ్. ఇమ్మీడియట్ కాజ్ కొన్నిసార్లు దొరకదు, సరే ఇమ్మీడియట్ కాజ్ దొరుకుతుంది, వీడి వల్ల అలా అయింది కష్టం అని చెప్పి. కానీ కొన్ని కొన్నిసార్లు వన్ కాజ్ పర్మనెంట్, అల్టిమేట్ కాజ్ ఏంటి, కృష్ణుని మనం మర్చిపోవడమే అని చెప్పి, రైట్. సో ధర్మదేవత ఈ ఆర్గ్యుమెంట్ కూడా ఇస్తుంది. కొంతమంది ఏమంటారు తత్వవేత్తలు, కారణం వెతకడం అనవసరం అని చెప్పి అంటారు. సో వైష్ణవుల సిద్ధాంతం అదే, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ వై దిస్, ఆస్క్ వాట్ నౌ, ఎందుకు ఇలా అని మరీ తలగొట్టుకోవద్దు, ఇప్పుడేంటి అని ఆలోచించండి, ఇప్పుడు నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయం మీద ఆలోచించండి. ఎందుకు ఇలా అని ఆలోచిస్తూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేము అనమాట, అలా ఇంకా కన్ఫ్యూజ్ అవుతాం. సో ఎప్పుడైతే పరీక్షితుడు ఇది వింటాడో ధర్మ అంటే ఆ వృషభం నుంచి, పరీక్షితుడికి ఫుల్గా అర్థమైపోతుంది, రైట్. సో పరీక్షిత్ అండర్స్టాండ్స్, మై గాడ్. ఏమని చెప్తారండి పరీక్షితుడు, ధర్మం ప్రవేశి ధర్మజ్ఞ ధర్మ ఆసీ వృషరూపద్రిక్ యద్ అధర్మకృతం స్థానం సూచక్షయ అపి తద్ భవేత్ అని చెప్తారనమాట. ధర్మం ప్రవేశి ధర్మజ్ఞ, ధర్మం ప్రవేశి ధర్మజ్ఞ అంటే మీరు ధర్మాన్ని చెప్తున్నారు, మీరు చెప్తున్న ధర్మం అంటే నాకు క్లియర్గా అర్థమవుతుంది మీరు ధర్మజ్ఞులు. ధర్మ అసి వృషభ రూపద్రిక్, మీరు యాక్చువల్గా ధర్మదేవుడే వృషభం రూపంలో వచ్చారు నాకు అర్థమైపోయింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు క్లాస్ మొత్తానికి ఇంపార్టెంట్ శ్లోకం ఇది. యద్ అధర్మకృతం స్థానం సూచక్షయ అపి తద్భవేత్. యద్ అధర్మకృత స్థానం, అయితే ఎవరైతే అధర్మాన్ని అధర్మం చేస్తారో, అధర్మకృతం అంటే ఎవరైతే అధర్మ కార్యాలు చేస్తారో, స్థానం అంటే వారికి ఏ గతి పడుతుందో, అంటే ఒక అధర్మం చేయడం ద్వారా వారికి ఏం గతి పడుతుందో. సూచక్షయ అంటే దాని గురించి, దాన్ని చూపించినోడు, దాని గురించి మాట్లాడిన వాడికి కూడా అపి తద్భవేత్, వాడికి కూడా అదే గతి పడుతుంది. అంటే పరిశుద్ధులు ఏం చెప్తున్నారంటే, ఓ ఋషభదేవ నాకు మీరు అర్థమైంది, నాకేమర్థమైపోయింది, మీరు స్వయంగా ధర్మదేవుడు అనే విషయం నాకు అర్థమైపోయింది. నాకు ముందే సందేహం ఉండేది, ఇప్పుడు నా సందేహం పటాపంచలైపోయింది. ఎందుకంటే ధర్మ ప్రవేశ ధర్మజ్ఞ, మీ మాటలు సగటు మనిషి ఇలా మాట్లాడలేడు, కాబట్టి మీకు ధర్మం పూర్తిగా తెలుసు, కాబట్టి మీరు ధర్మరాజులే. అందుకు మీరు ధర్మరాజులు కాబట్టి ధర్మం నిగూఢం అంటే నిజమైన నిగూఢమైన ధర్మం తెలుసు. ఏంటంటే నిగూఢమైన ధర్మము పరిషత్ చెప్తున్నారన్నమాట. పరిషత్తులు ఏం చెప్తున్నారంటే చూడండి, ఎవరైతే తప్పు చేస్తారో, యద్ అధర్మకృత స్థానం, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కర్మ ఉంటుంది ఫలితము. తప్పుకి పాపకర్మం ఉంటుంది. కానీ ఆ తప్పుని ఎత్తి చూపించిన వాడికి కూడా అదే పాపం తగులుతుంది. కాబట్టి మీరు ధర్మరాజులు కాబట్టే, మీరు ధర్మదేవులు కాబట్టే, మీకు ఈ విషయం తెలుసు కాబట్టే మీరు చెప్పట్లేదు బయటికి. అంటే ఇప్పుడు ధర్మరాజు గాని ధర్మదేవత వృషభము ఫుటల్స్ ఓ ఈ కలిరాజు నన్ను కొట్టాడు అని చెప్తే, అంటే కలిరాజు చేసిన తప్పు, ఆ తప్పుని ఎత్తి చూపించిన వాడు కూడా తప్పే. కాబట్టి మీకు ఆ విషయం తెలుసు కాబట్టే మీరు కలిరాజుని ఎత్తి చూపించట్లేదు అని చెప్పి పరిశుద్ధులు చెప్తారు. అంటే పరిశుద్ధులు కూడా ఈ విషయం తెలుసు కదా అలాగైతే ఈ సిద్ధాంతం గురించి. తప్పు చేసిన వాడిది ఎంత తప్పు, ఆ తప్పుని స్ప్రెడ్ చేసిన వాడిది అంతే తప్పు. ఇది ఎవరు చెప్తున్నారు, స్వయంగా పరిశుద్ధులు చెప్తున్నాడు. అండ్ ధర్మదేవతకి తెలుసు కాబట్టి ధర్మదేవుడు నోరెత్తట్లేదు అనమాట. ఇది వీడే కారణం అని చెప్పి, వీడే కారణం, వీడే నన్ను కొట్టాడు చెప్పట్లేదు. అక్కడ ధర్మదేవత ఉంటుంది, చూడండి మీరు పాండవుల వంశంలో పుట్టారు, యూ డిసైడ్ యువర్ సెల్ఫ్, మీరే అర్థం చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు, నాకైతే అర్థం కావట్లేదు కారణం ఎవరు. బోల్డ్ మంది బోల్డ్ సిద్ధాంతాలు ఇస్తున్నారు, నాకు కారణం తెలియట్లేదు. మీరు పాండవుల వంశంలో పుట్టారు కాబట్టి, మీరు మేధావులు కాబట్టి మీరే అర్థం చేసుకోండి అని చెప్పి ధర్మదేవుడు అంటే, అప్పుడు పరిశుద్ధులు ఆ మాటలకి ఉప్పొంగిపోతారు అన్నమాట. అని అంటారు, ఇంత అంటే మీరు ఇంత తెలివిగా సమాధానం చెప్పారు, కళ్ళ ముద్ర కారణం అనేసి చెప్పట్లేదు. ఎందుకంటే తప్పు చేసిన వాడికి ఏ గతి పడుతుందో అది, ఆ తప్పుడు ఎత్తి చూపించిన వాడికి అదే గతి పడుతుంది, కాబట్టి మీరు చెప్పట్లేదు అని చెప్పి పరిశుద్ధులు చెప్తున్నారు అన్నమాట. కాబట్టి చూడండి ఇది ఎంత ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. మనం ఏదో తప్పు చేస్తే మూడో కంటికి తెలియకూడదు అనుకుంటాం అన్నమాట, అవునా కాదా? కానీ పక్కవాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని అడుగులో దాచుకోలేము. ఎప్పుడు బయట పెట్టేద్దామా, ఎప్పుడు చెప్దామా, సెన్సేషన్ అన్నమాట, సెన్సేషనలైజ్ న్యూస్. బయట కూడా మనం చూస్తాము ఫ్లాష్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, ఇంకేంటి ఏవో పదాలు వాడతారు, బ్రేకింగ్ న్యూస్ అండ్ బ్లాక్ బస్టర్ న్యూస్ లైక్ దిస్, రకరకాలుగా ఇదిగా వాడతారు అన్నమాట. కానీ ఇది ఎంత సీరియస్ విషయమే ఊహించుకోండి. అంటే ఇప్పుడు మన కష్టం వస్తే మనం చెప్పుకోకూడదా? అంటే చెప్పుకోవచ్చు, ఎవరితో చెప్పుకోవచ్చు, ఎవరికి అంటే మనకి అథారిటీస్ చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక సమస్య వస్తే రాజుకి వెళ్ళి చెప్పుకోవచ్చు, ఎందుకంటే రాజు అనేవాడు ధర్మాన్ని చూపించాలి కాబట్టి. సో టు కింగ్ యూ కెన్ టెల్, బట్ ఇఫ్ యు టెల్ టు అదర్ పర్సన్, వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా వాడు నీకు ఏ రకంగా సహాయపడలేడు కాబట్టి అప్పుడు నీకు పాపం తగులుతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో కష్టం వచ్చింది, మనకు వేరే వాళ్ళకి కష్టం వచ్చింది, అయితే మనం అతనితో సైరెక్ట్గా డీల్ చేసుకోవచ్చు, లేకపోతే మన అథారిటీతో, అతని అథారిటీతో చెప్పొచ్చు, మన అథారిటీతో చెప్పొచ్చు. కానీ మూడో వాడికి చెప్పామంటే దాని వలన అది పాలిటిక్స్ అవుతుంది. అది పాలిటిక్స్ అంటే అర్థమేంటి చెప్పండి, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడి ఎందుకంటే జనాలు పోగేసుకోవడం, దాని పాలిటిక్స్ అన్నమాట. కాబట్టి దానివల్ల ఎంతో మన భక్తి జీవితం ఎంతో నాశనం అయిపోతుంది. యు కెన్ ఇమాజిన్ ఇప్పుడు న్యూస్ పేపర్లు, టీవీలు, మీడియా, వాట్సాప్లు ఎంత పాపాన్ని ప్రోత్సహిస్తున్నా మేము అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవడో ఎక్కడో పాపం చేస్తాడు, తప్పు చేస్తాడు, ఆ తప్పును నువ్వు ఇమ్మీడియట్గా వాట్సాప్ సర్క్యులేట్ చేసేస్తావు, నీకు ఎవడో ఫార్వర్డ్ చేస్తారు, కనీసం అందులో కంటెంట్ ఏంటా అనేది కూడా చూడవు. ఒకసారి నేను ఐసా వన్ డివోటీ, అతను ఒక వాట్సాప్ పంపిస్తే నాకు వచ్చింది, ఆయనకి 2000 మంది కాంటాక్ట్స్ ఉన్నారు డివోటీస్ అంట. అడిగాను, ప్రభుజీ మీరు పంపించి ఫార్వర్డ్ చేస్తారు, మీరు చదివారా అని చెప్పి. లేదంటే ప్రభు దీంట్లో ఇస్కాన్ గురించి నెగిటివ్గా రాస్తుంది, అంటే ఏం రాస్తుందో కూడా చదవకుండా మీరు ఫార్వర్డ్ చేసేస్తారని అడిగాను అనమాట. డివోటీ పంపించారు ప్రభుజీ, డివోటీ పంపించారని చెప్పి ఫార్వర్డ్ చేస్తాను ప్రభుజీ అన్నమాట. అంటే ప్రతి ఒక్కడు వచ్చింది కదా, నాకు ఒక పంపించారు కదా, కాబట్టి అతనికి లేని నాకెందుకు అని చెప్పి వీ డూ ఇట్. కానీ మనం కూడా ఆ కర్మలో బాధ్యులం అవుతున్నాం. సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడకూడదు, వేరే వాళ్ళు చెప్పినప్పుడు మనకి అది అసందర్భం అయితే, అఫ్కోర్స్ సేవకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మనము దానికి యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, వీ హ్యావ్ టు డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ అథారిటీ ఇఫ్ ఐ డూ ఇట్ ఇట్స్ ఓకే. అంటే ఇప్పుడు నాకు అది సంబంధం అయితే, ఇప్పుడు విజయవాడ సంబంధించిన వరకు ఐఎమ్ వన్ ఆఫ్ ద అథారిటీస్, ఐ కెన్ స్పీక్. వేరే వాళ్ళకి సంబంధించిన విషయాలు ఐ షుడ్ నాట్ స్పీక్, నేను అథారిటీ కాదు కాబట్టి. సో మన పరిధిలో ఉన్న విషయాలు మాత్రమే వీ షుడ్ యాక్ట్ అన్నమాట. సో ఇక్కడ అఫ్ కోర్స్ ఇక్కడ ఆ రకంగా చూసుకుంటే ధర్మదేవుడు కలిరాజే కారణం చెప్పితే తప్పు కాదు ఒక రకంగా, ఎందుకంటే అది ఎవడో చెప్పట్లేదు, పరిశుద్ధులు చెప్తున్నారు, పరిశుద్ధుడు రాజు కాబట్టి రాజు అనేవాడు డిసిషన్ తీసుకోవాలి కాబట్టి రాజుకు చెప్పితే ఒక రకంగా తప్పు లేదు. బట్ స్టిల్ ధర్మరాజు అది కూడా చెప్పట్లేదు ధర్మదేవుడు, ఎందుకంటే అంత గొప్పవాడు అనమాట. చివరికి తన రాజుకు కూడా చెప్పట్లేదు ఆయన తన కష్టాన్ని, ఎందుకంటే రాజు రాజు చెప్తే నువ్వే అర్థం చేసుకో అని చెప్పిస్తుంది రాజుకి ధర్మదేవత. దానికి పరిశుద్ధులు ఎంత సంతోషిస్తాడు అనమాట. ఐ కెన్ అండర్స్టాండ్, మీరు స్వయంగా ధర్మ, మీరు ధర్మదేవుడు నాకు అర్థమైంది. ఎందుకంటే ఇంత మీకు ఎంత మీలో ఇంత డెప్త్ ఉంది, మీరు కేవలం ఇమ్మీడియట్ గా చెప్పవచ్చు వీడే కారణం అని చెప్పి చెప్పట్లేదు, చెప్పకుండా మీరు రకరకాల తత్వాలు చెప్పారు, తర్వాత వైష్ణవ తత్వం చెప్పారు, తర్వాత కానీ అతను కలిరాజు చెప్పట్లేదు, ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి. యద్ అధర్మకృత స్థానం సూచక్షయం అపితద్భవేత్. సూచక్షణ సూచన ఎవడైతే పాయింట్ చేస్తాడో వాడికి కూడా అంతే తగులుతుంది. ఎస్పెషల్లీ టు దీస్ డేస్ వాట్సాప్, మీ క్వశ్చన్ చెప్తాను చూడండి. ప్రభుపాదుల వారు 1975 అనుకుంటాను ఒకసారి సిక్ అవుతారనమాట, అనారోగ్యం పాల్పడతారు. అయితే జుహూలో రెస్ట్ తీసుకుంటారనమాట, అక్కడ డివోటీస్ ప్రభుపా జుహూలో ఐ డోంట్ నో సమ్ టెంపుల్. అయితే అక్కడ టెంపుల్ ప్రెసిడెంట్ ఒక ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ తీసుకున్నారు. అప్పట్లో ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ అంటే చాలా గొప్ప విషయం. ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ ప్రభుపాద్ రూమ్ లో పెడతారు, ప్రభుపాద్ ఇది ఉంచండి, దీనివల్ల మీకు చాలా సమయం కలిసి వస్తుంది అని చెప్పి. ప్రభుపాదులు వారు ముందు ఏం చేసేవారు, లెటర్లు రాసేవారు కదా, తన డిసైపుల్ శిష్యులకు లెటర్లు రాసేవారు. బోల్డ్ టైం పడుతుంది, అది వెళ్ళడానికి టైం పడుతుంది. అదే ఫోన్ ఉంటే, ఫోన్ పక్కన ఉంటే మీరు డైరెక్ట్ గా మాట్లాడచ్చు, ఎందుకంటే ఐఎస్డి లైన్స్ ఏదైనా సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్. సో ఆ ఫోన్ ఉంచమని చెప్తారు. సో ప్రభుపాద్ ఫోన్ పెట్టుకుంటారు. తర్వాత ఏమవుతుందంటే ప్రభుపాద్ కొన్ని రోజులు పైగా సిక్ అవుతారు అన్నమాట, జ్వరం వస్తుంది, ఒక 2 డేస్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది ప్రభుపాద్కి. సో ప్రభుపాద్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో ప్రభుపాద్కి రోజుకి 10 ఫోన్లు వచ్చేవి, ఎక్కడి నుంచి, ఎవరో వేరే భక్తులు లేకపోతే లైఫ్ మెంబర్లు, ప్రభుపాద్ మీ ఆరోగ్యం ఎలా ఉంది, ప్రభా బాగానే ఉందంటే అలా కాదు, మీరు ఇత్తనకూడదు అత్తనకూడదు, ఇత్తనాలి ఇత్తనాలి, అలా చేయాలి ఎలా చేయాలి, ప్రతి ఒక్కరు సలహాలు ఇవ్వడం మొదలు. ప్రభుపాద్ 2 రోజు ఆ మేనేజర్ పిలిపించి తిట్టి, ఇది నాకు దీనివల్ల సేవ పెరుగుతుందని చెప్తున్నావు, దీనివల్ల నాకు తలనొప్పి పెరుగుతుంది తీసే అని చెప్పి తీయించేస్తారన్నమాట ఫోన్. కానీ ఇమాజిన్ ప్రభుపాద్ సేస్ దిస్ ఇస్ ఓన్లీ ఇంక్రీజింగ్ ప్రజల్బా. అంటే ఒక ఫోన్, ల్యాండ్ లైన్ ఫోను, గర్ర 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 అని కొట్టుకునే ఫోను, ఒక ల్యాండ్ లైన్ ఫోను వల్ల ప్రజల్బా పెరుగుతుంది. ప్రజల్బా అంటే గాసిప్. ఒక ల్యాండ్ లైన్ ఫోన్ వల్ల గాసిప్ పెరుగుతుంది అని చెప్పి ప్రభుపాద్ గారు దాన్ని తీసే అంటారనమాట. నిజంగా ప్రభుపాదికి భవిష్యత్తులో ఈ ఇంటర్నెట్లు, ఈమెయిల్లు, వాట్సాప్లు, ఏంటంటే ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఇవన్నీ వస్తే తెలుసు ప్రభుపాద్ ఎంత బాధపడేవారో అనిపిస్తుంది మాకు. అప్పుడు గౌరవపూర్ చెప్తున్నారు ఈ విషయం మన ఐఎల్ఎస్ లో. అప్పట్లో ఒక గాసిప్ చూడండి, తప్పులు అనేవి ఎప్పుడు జరిగేవి, ఇప్పుడే కాదు ముందు కూడా జరిగేవి. ఓకే, కానీ తప్పు జరిగితే ఆ తప్పు అక్కడే ఉండేది, ఒక ఇంట్లో తప్పు ఇంట్లోనే ఉండేది, ఒక సంస్థ తప్పు తమ సంస్థలో ఉండేది, ఒక టెంపుల్ తప్పు టెంపుల్లో ఉండేది, అక్కడ మనుషులు తెలిసింది సరిపోతుంది. కానీ ఇప్పుడు ఎక్కడ ఒక దగ్గర తప్పు జరిగితే ఆ తప్పుని టక్కమని చెప్పేసి ఈవెన్ డివోటీ కమ్యూనిటీలో కూడా దన్ 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 అని చెప్పి మనం స్ప్రెడ్ చేసి వస్తాము. అవసరం లేని దగ్గర కూడా, అవసరం దగ్గర మాట్లాడాలి, మొహమాట పడకూడదు, నిజం మాట్లాడాలి, కానీ అవసరం లేని దగ్గర కూడా స్ప్రెడ్ చేసేయడం వల్ల ఏమవుతుంది. ఐ విల్ సీ నిస్కాన్ సో మెనీ ఈవెన్ నిస్కాన్ సో మెనీ ఎస్పెషల్లీ వాట్సాప్ వచ్చిన తర్వాత ఎవ్రీ వన్, ఒకప్పుడు అసలు పవర్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది కేవలం బ్రాహ్మణులకి క్షత్రియులకి మాత్రమే ఉండేది, ఆ ప్రివిలేజ్ మిగతా వాళ్ళకి ఉండేది కాదు, ఎందుకంటే దే విల్ నాట్ కమ్యూనికేట్ పాజిటివ్ థింగ్స్ కాబట్టి. కానీ ఇప్పుడు చిన్న పిల్లవాడి చేతిలో కూడా వస్తుంది, వి జస్ట్ ఫార్వర్డ్ ఇట్ అండ్ వాట్ ఈస్ ద రిజల్ట్? జనాల విశ్వాసాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? తగ్గుతున్నాయి. నిజంగా ఒకరికి శరణాగతం అవ్వాలంటే భయపడిపోతున్నారు జనాలు. ఏమో, ఏం గ్యారంటీ ఇతన్ని మనం ఉద్ధరిస్తాను, ఏం గ్యారంటీ? సో పీపుల్ ఆర్ కైండ్ ఆఫ్ నో దిస్ కలియుగ ఈజ్ ఏ ఏజ్ ఆఫ్ ఫెయిత్లెస్నెస్. కలియుగం అంటేనే నమ్మకం లేకపోవడం. నాకు ఎలా అది ఎలా అవుతుందంటే ఇప్పుడు ఇలా అవుతుంది అనమాట. ఈ యొక్క సోకాల్ సోషల్ మీడియా మెసేజ్ వాళ్ళు వాటిల్లో మంచి ఉండొచ్చు, నేను కాదు అంటలేదు, అది వాడద్దు అంటలేదు, ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో నేను కూడా వాడుతున్నా వాట్సాప్ కాబట్టి. బట్ దెన్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ యూనో వాట్ మనము కృష్ణుడి చేతిలో ఇన్స్ట్రుమెంట్ అవుతున్నామా, మాయాదేవి చేతిలో ఇన్స్ట్రుమెంట్ అవుతున్నామా, కృష్ణుడిని అంటే మన యొక్క మన యొక్క శిఖ మన పిలకని కృష్ణుడి చేతిలో పడుతున్నామా, మన మన పిలకని మాయాదేవి చేతిలో పడుతున్నామా, మనం ప్రతిరోజు చూసుకోవాలి నేను మాయాదేవి సేవకు ఉపయోగపడుతున్నానా కృష్ణుడి సేవకు ఉపయోగపడుతున్నాను అనుకుంటున్నాం మనము, నేను కృష్ణుడికి సేవ చేస్తున్నా అని చెప్పి, కానీ మనకు తెలియకుండానే మనము మాయాదేవికి సేవ చేస్తున్నామేమో. యూ హావ్ టు ఆస్క్ అవర్ సెల్ఫ్, బయట చెప్పుకోవసం లేదు, మనల్ని మనం అడగాలి ఈ ప్రశ్న అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సి ఈ సిద్ధాంతం మనం అర్థం చేసుకుంటే తప్పు చేసిన వాడిది ఎంత వస్తుందో, తప్పుని ఎత్తి చూపించిన వాడిది ఎంత వస్తుంది. అంటే అఫ్ కోర్స్ ఇక్కడ కండిషన్ ఏంటంటే if it is your job then you can do it, otherwise you should not do it. ఈ విధంగా పరిషితుడు ధర్మదేవత మీద చాలా ఆనందపడతాడు. తర్వాత ధర్మదేవతకి ఓదారుస్తాడు అన్నమాట ధర్మదేవతని. ఏమని ఓదారుస్తాడంటే ధర్మదేవత చెప్తాడు, చూడండి సత్యయుగంలో మీ నాలుగు పాదాలు సమృద్ధిగా ఉండేవి, కాబట్టి ధర్మము ఎగిరి ఎగిరి గెంతేసేది అనమాట. నాలుగు కాళ్ళు ఉంటే ఉత్సాహంగా ఉంటాం కదా సత్యయుగంలో, అంటే సత్యం శౌచం నెక్స్ట్ దయ మరియు ఫోర్త్ వన్ ఇస్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా తపస్సు. సత్యం శౌచం తప దయ ఈ నాలుగు నిలగడగా ఉండేవి సత్యయుగంలో. ద్వాపర త్రేతాయుగంలో ఏమైంది, ఒక కాలు పోయింది రైట్. ద్వాపర యుగంలో రెండు కాళ్ళు పోయాయి, కలియుగం వచ్చేసరికి మూడు కాళ్ళు పోయాయి, అవునా కాదా, నేను చెప్పాను క్లాస్లో. సో పరీక్షలు అదే చెప్తున్నాడు, మీరు ఇప్పుడు కలియుగం వచ్చేసింది, ఇప్పుడు మీకు మూడు కాళ్ళు పోయాయి, కలియుగం వచ్చే మూడు కాళ్ళు పోయాయి, మీరు ఇప్పుడు ఒక కాలు మీద నిలబడుతున్నారు చెప్తారు మన పరిషత్తులు. ఆ ఒక కాలు ఏంటంట ట్రూత్ఫుల్నెస్ అంటే సత్యము. అంటే కలియుగంలో ధర్మం దేని మీద ఆధారపడి ఉంది, కలియుగంలో ధర్మము సత్యం మీద ఆధారపడి ఉంది, మిగతా మూడు లేవు. తపస్సు లేదు. ఈ రోజుల్లో జనాలు భక్తులు కూడా ఒక పూట ఉపవాసం చేయలేకపోతున్నారు. అఫ్కోర్స్ నిజమైన తపస్సు అంటే ఇది, ప్రజలు గాసిప్ మాట్లాడకపోవడం అనేది నిజమైన తపస్సు, బట్ వీ కాంట్ కీప్ క్వైట్. సో సత్యం తపస్సు కలియుగ వాసుల వల్ల కాదు, తపస్సు ముందే పోతుంది. సత్యయుగం నుంచి త్రేతాయుగం వచ్చినప్పటికీ తపస్సు పోతుంది అనమాట, అది ఆస్టిలిటీ పోతుంది. తర్వాత శౌచము దయ కూడా పోతాయి. కలియుగవాసుల్లో సత్యం, కలియుగవాసుల్లో తపస్సు శౌచము దయ ఈ మూడు ఆల్మోస్ట్ అట్టడు గండిపోతాయి. దయ అంటే అసలు మనకు ఉందా, అసలు నేను చెప్పా, ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ అంటే మాంస భక్షణం చేసేవాళ్ళు కూడా ఈవెన్ సమ్ ఇయర్స్ బిఫోర్ ఆల్సో వాళ్ళకి దుర్గామాతకి ఆఫరింగ్ చేసి కాళీదేవి ఆఫరింగ్ చేసేవాళ్ళు, అది కూడా జగ్లర్వీని కట్ చేసేవారు, దానికి బాధ్యత తీసుకునేవారు. బాధ్యత తీసుకోవడం అంటే నేను మాంస అంటే ఈ జన్మలో నేను నిన్ను చంపుతున్నాను, వచ్చే జన్మలో నువ్వు నన్ను చంపవచ్చు అని చెప్పి అది కూడా వాళ్ళకి నమస్కరించి ఆ జంతువుకి కూడా నమస్కరించి చేసేవారు. అంటే ఆ ప్రాణం పట్ల కూడా గౌరవం పుంచుకునేవాళ్ళు, అది కూడా కొనేవాళ్ళు కాదు. ఒక ఆరు నెలలు పోషించాము ఆ యొక్క దీంతో వాళ్ళు ఆ యొక్క హక్కుతో వాళ్ళు దాన్ని వధించేవారు అవసరం అనుకున్నప్పుడు. కానీ ఈ రోజుల్లో మనం టైం మిగిల్చుకోవడానికి కనీసము ఆ జంతువుని చంపాలన్నా సరే ఒక పద్ధతి ప్రకారంగా చంపితే దానికి ఒక భగవంతుడికి భోగం కింద సమర్పిస్తే ఆ జంతువు కూడా డెస్టినేషన్ వస్తుంది కదా, అంటే కాళీదేవికి సమర్పిస్తే ఆ జంతువు కూడా నన్ను ఎవరికి సమర్పించాలని వస్తుంది. కానీ చెప్పలేనంత క్రూరంగా వాటిని వేడి నీళ్ళు పడేస్తాము అంటే కనీసం ప్రాణం అంటే కనీసం రెస్పెక్ట్ లేదు. కాబట్టి దయ అనేది అసలు కలియుగంలో లేదు. అసలు అబార్షన్ సరే వేరే జంతువులు ఎందుకండి, సొంత పిల్లల్ని అబార్షన్ చేసుకుంటున్నారే, దయ గురించి చెప్పాలా? తపస్సు అంటే మనం అసలు ఏమి మన వల్ల కానే కాదు. అసలు శుభ్రత అంటే ఇంటర్నల్ ప్యూరిటీ ఎక్స్టర్నల్ ప్యూరిటీ. మన మనసులోనే ఆలోచిస్తే ఈవెన్ సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే ఎవ్రీ థర్డ్ డిజైర్ ఇస్ సెక్స్ డిజైర్ అంట. మనిషికి తన ఆలోచనల విధానాల్లో ప్రతి మూడవ ఆలోచనము సెక్స్ గురించి అంట. ఊహించుకోండి, అంటే మన పరిశుద్ధత వాట్ కైండ్ ఆఫ్ ప్యూరిటీ వీ హ్యావ్. సో మిగిలింది ఏంటి, ఒక్క ట్రూత్ఫుల్నెస్ అంటే సత్యము. పరిశుద్ధత చెప్తాడు అనమాట, కానీ నీ నాలుగో కాళ్ళను కూడా ఈ కలిరాజు కొట్టేస్తున్నాడు అని చెప్పి, అంటే మూడు కాళ్ళు ఎలాగో కొట్టేశాడు, నాలుగో కాళ్ళను కూడా కొట్టేస్తున్నాడు. ఆ నాలుగో కాళ్ళు ఏంటి, సత్యము. అంటే ప్రస్తుతం అట్లీస్ కలియుగంలో ధర్మం ఆ మాత్రమైన బతికుంది అంటే కారణం ఏమిటి, సత్యము అనే సిద్ధాంతం ఇంకా కొంచెం బతికుందంట. కానీ అది కూడా కలియుగం నెమ్మదిగా అంతరించిపోతుంది. ఎప్పుడైతే సత్యం కూడా పూర్తిగా అంతరించిపోతుందో అప్పుడు ఈ సృష్టికి ఇంకా అసలు అర్థం లేదు. సృష్టికి కారణం ఏంటి, సృష్టి వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ క్రియేషన్, మనుషుల్ని రిఫార్మ్ చేసి భగవంతుడి ధామాన్ని తీసుకెళ్ళడానికి. కాబట్టి ధర్మానికి నాలుగో పాదము సత్యం కదా, నాలుగో పాదం కూడా పడిపోతే ఇంకా ఈ కలియుగంలో ఇంకా జనాలకి ఇంకా అసలు ఆశ ఇంకా హోప్ ఉండదు అనమాట. అప్పుడు భగవంతుడు ఇంకా లాభం లేదు, ఇంకా ఈ క్రియేషన్ వల్ల ఏం లాభం లేదు, కంపెనీ మనము కంపెనీలో ఎంతో కొంత ప్రాఫిట్స్ వస్తున్నంత వరకు కదా కంపెనీ మెయింటైన్ చేస్తాము, పూర్తిగా లాసెస్ కలిపితే ఏం చేస్తాము, కంపెనీ మూసేస్తాము. అదేవిధంగా భగవంతుడు సృష్టిని క్లోజ్ చేస్తాడు. ఎలా క్లోజ్ చేస్తాడు, కలిరాజు కలికి అవతారం వస్తుంది అనమాట. కలికి అవతారం మీద ఎండ్. సో ఈ విధంగా పరీక్షితుడు ఏమంటాడంటే, నేను నాలుగో పాదాన్ని కూడా కొట్టేస్తున్నాడు కలిరాజు అని చెప్పి. కాబట్టి చూడండి, ధర్మం ఇప్పుడు ఎలా బతుకుతుంది, సత్యం ఆధారంగా బతుకుతుంది. కాబట్టి భక్తులు కనీసం సత్యాన్ని మనం పాటించాలి. వీ కెనాట్ జస్ట్ స్పీక్ లైస్ జస్ట్ లైక్ దాట్. భక్తులమైన మనమే అబద్ధాలు మాట్లాడితే ఇంకా మనకి హోప్ ఏముంటుంది చెప్పండి. సో సత్యాన్ని మనము పాటించాలన్నమాట, రైట్. లైక్ దిస్ తర్వాత పరీక్షితుడు ధర్మదేవుడు యొక్క పాదాలను చూసి చెప్తారు, చూడండి ఈవెన్ కొన్ని సమయాన ఇది ద్వాపరయుగము అంటే కలి పరిస్థితులు కూడా తెలుసు. ద్వాపరయుగం అంటే కలి ధర్మదేవతకి అంటే వృషభానికి రెండు కాళ్ళే ఉంటాయి, ధర్మదేవతకి రెండు పాదాలు ఉంటాయి. ద్వాపరయుగంలో రెండు పాదాలతో నడుస్తుంది నాలుగు పాదాల్లో. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారు, ఈ యొక్క నాలుగు పాదాలని పునరుద్ధరించారు. అవునా కదా, మనం చెప్పుకున్నాం మనము. సో కృష్ణుడు మీ నాలుగు పాదాలని పునరుద్ధరించారు, మీరు బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు. కానీ మళ్ళీ ఇప్పుడు కలి ప్రభావం వలన మీకు మళ్ళీ మూడు పాదాలు పోయాయి అని చెప్పి పరీక్షలు చెప్తారు. నేను మళ్ళీ ఉద్ధరిస్తాను, మీ నాలుగు పాదాలు నిలబెడతానని చెప్పి పరీక్షలు శపథం చేస్తారు అనమాట. సో పరీక్షిత్ ఇస్ సచ్ ఎ గ్రేట్ కింగ్. తర్వాత అదే విధంగా గోమాత వైపు కూడా చూస్తారనమాట. గోమాత వైపు కూడా చూసి అక్కడ కూడా గోమాత వైపు చూసి అదే చెప్తారనమాట, చూడండి మీరు కూడా నాకు అంటే కృష్ణుడు ఇప్పుడు మీ పాదాల మీద అంటే మీ మీద నడవట్లేదు కదా, అందుకని మీకు ఈ బాధ. అంటే హీ సింపథైజర్స్ విత్ మదర్ కౌ ఆల్సో. ఆవిడ కూడా నాలుగు పాదాలు మూడు పాదాలు కొట్టేసి ఉంటారు, రైట్. సో దిస్ వే పరీక్షితుడు వృషభానికి అంటే ధర్మదేవుడికి మరియు భూదేవతకి అభయాన్ని ఇస్తారు. భూదేవి కూడా చెప్తారు, ఏమని చెప్తారు, కృష్ణుడు వచ్చి మీ యొక్క భారాన్ని తగ్గించాడు, పాపాత్మని అంతం చేశారు, మరియు మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. ప్రతను లేరండి, మీరు బాధపడుతున్నారు, కానీ అగైన్ ఈ యొక్క అధర్మాన్ని మేము తగ్గిస్తామని చెప్పి పరిశుద్ధ హామీ ఇచ్చి చివరిగా కలిరాజు మీద మళ్ళీ కత్తి తీసి కలిరాజుని చంపబోతే కలిరాజు తక్కమని చెప్పి పరీక్షితుడి యొక్క పాదాల మీద పడతాడు అనమాట. పరీక్షితుడి మీద పాదాలు పడి పరీక్షితుని వేడుకుంటాడు. ఏమని వేడుకుంటాడు, రాజా దయచేసి నన్ను చంపద్దు, నాకు మీరు యాక్చువల్గా ఫస్ట్ పరీక్షితుడు చెప్తాడు అనమాట. పరీక్షితుడు ఏమంటాడు అంటే కలిరాజుని తిడతాడు అనమాట, చుట్టి నీకు ఎంత ధైర్యము ఇలాగా యు ఆర్ సచ్ మీరు అధర్మం, మీరు కలిరాజు మీరు అధర్మానికి ప్రతీక, కాబట్టి మీకు బతకడానికి అర్హత లేదు. అండ్ సెకండ్ థింగ్ నా యొక్క అప్పుడు ఎప్పుడైతే కలిరాజు తన పాదాల మీద పడతాడో పరిశుద్ధి చెప్తాడు, సరే నేను గుడాకేశ అంటే అర్జునుడు, నేను అర్జునుడి యొక్క కుటుంబంలో పుట్టాను కాబట్టి ఎవరైనా నేను అభయం తీసుకుంటే, అర్జునుడు ఏ విధంగా ఎవరైనా తను నేను అభయం అడిగితే, అర్జునుడు ఎప్పుడు అభయాన్ని ప్రసాదించేవాడు, అభయాన్ని కాదనేవాడు కాదు, అదే విధంగా నేను కూడా నీకు అభయం ఇస్తున్నాను అని చెప్తాను అనమాట. అంటే పరిశుద్ధ అంటే ఇక్కడ కలిరాజు ఏం చేస్తాడు, పరిశుద్ధుడిని అభయం ఆశ్రయిస్తాడు అనమాట. అప్పుడు పరిశుద్ధుడు కలిరాజుకి అభయం ఇస్తాడు. కాబట్టి నేను చంపను కానీ నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు అని చెప్తాను అనమాట. ఐ విల్ నాట్ కిల్ యూ బట్ యు కాంట్ బీ మై కింగ్డమ్. అంటే చూడండి, అంటే సానుభూతి చూపించాడు కానీ అట్ ద సేమ్ టైం స్ట్రిక్ట్ గా కూడా స్ట్రిక్ట్నెస్ కూడా మెయింటైన్ చేస్తారు అనమాట. లీడర్ కదా, లీడర్ మీన్స్ యూ హ్యావ్ టు బి కంపాషనేట్ బట్ యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్. రెండు ఒకేసారి ఎలా అవుతాయి అంటే అవుతాయి. తల్లి లాగా తల్లి కొడతాది అవసరమైతే, కానీ ఆ దెబ్బలో కూడా ప్రేమ ఉంటుంది, ఎందుకంటే కన్సర్న్ ఉంది కాబట్టి. సో అఫ్ కోర్స్ ఆ ఎగ్జాంపుల్ పనికిరాదేమో, ఎందుకంటే అక్కడ ప్రేమ ఉంది, ఇక్కడ ఇతనికి వేరే వాళ్ళ పట్ల కన్సర్న్ ఉంది. సో పరిశుద్ధులు ఏంటంటే అభయం అడుగుతారు కాబట్టి చంపకుండా విడిచిపెడతారు, కానీ నా రాజ్యంలో నుంచి నేను వెళ్ళిపో, ఎందుకంటే ధర్మం ఉన్న దగ్గర నేను ఉండలేము, నా రాజ్యంలో మీరు ఉండకూడదు అంటారనమాట. దానికి కలిరాజు అంటాడు, చూడండి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఈ జంబూద్వీపం మొత్తము మీరే రాజు, రైట్? సో యు ఆర్ ద కింగ్ అఫ్ ఎంటైర్ ఇక్కడ అంతే, మీరు మొత్తం ప్రపంచానికే రాజు మీరు అసలు. సో నేను ఎక్కడికి వెళ్ళగలను అని చెప్పి కలిరాజు అంటాడు మళ్ళీ అంటాడు, సో నేను కూడా మీ రాజ్యంలో ఒక వ్యక్తినే కాబట్టి నాకు కూడా మీరు ఆశ్రయం ఇవ్వాలి, దయచేసి నాకు ఆశ్రయం ఇవ్వండి, ఎక్కడో ఒక ప్లేస్ చూపించండి, అక్కడ మీ యొక్క సంరక్షణలో నేను ప్రశాంతంగా బతుకుతానని చెప్పి కలిరాజు అడుగుతాడు అనమాట. దానికి కలిరాజు ఏమంటారంటే, ఈ సేస్ దాట్ అన్న ఈ శ్లోకం నేను చెప్తాను, మీరు మీ కంప్యూటర్స్ లో వీలైతే మీరు చెప్పండి. ఈ శ్లోకము 38వ శ్లోకము. ఓకే, కంక్లూజన్కి వచ్చేస్తాం మనం ఇక్కడ. సో వాట్ ఈ సేస్ దట్, సో పరిశుద్ధుడు నీ ఈ ప్రశ్న అడుగుతారు కదా, కలిరాజు కలిరాజు నాకు కూడా ఏదో స్థానం ఇవ్వండి అని అడుగుతారు. దానికి పరిశుద్ధులు ఏమని చెప్తారంటే చెప్తారు, అభ్యర్థితాస్తాతస్మై స్థానానీ కలయేదో జూతం పానం స్త్రియాసూనం యదా అధర్మశ్చతుర్విధ. చూడండి, కొన్ని సార్లు చెప్తారు మన బయట వాళ్ళు ఏమంటారు, ఓ నో మీట్ ఈటింగ్, మాంసం భక్షణం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇంకేంటి మాంస భక్షణం వ్యభిచారము, గ్యాంబ్లింగ్ అంటే జూదము, జూదము నెక్స్ట్ మద్యమే కదా, జూదము మద్యము మాంస భక్షణ వ్యభిచారము ఇవి చేయకూడదు అని మీరు ఇసుకోని వాళ్ళు ఎప్పుడు పడిన ఇవే చెప్తూ ఉంటారు. ఎక్కడ చెప్పారు శాస్త్రంలో, టెల్మీ ఎక్కడ చెప్పారు చెప్పండి, ఎందుకంటే మా చర్చ చెప్పట్లేదు, మా ఎక్కడ చెప్పట్లేదు, అక్కడ చెప్పట్లేదు, మీరు చెప్తున్నారు. మిగతా మందిరాలకు వెళ్ళినా మీకు ఎవరు చెప్పట్లేదు ఇవన్నీ చేయకూడదని, కానీ మీ ఇస్కాన్ వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మీ ఇస్కాన్ వాళ్ళు మీ సొంత ఫిలాసఫీ కనిపెట్టేశారు. నేను కూడా ఈ కోవిల్కి వెళ్తున్నాను, ఆ కోవిల్కి వెళ్తున్నాను, ఈ చర్చ్కి వెళ్తున్నాను, మాస్క్ వెళ్తున్నాను, ఎక్కడ నాకు ఎవరైనా చెప్పలేరు, మీరే చెప్తున్నారు అని చెప్పి. సో దిస్ ఇస్ భాగవతం. ఇక్కడ ఇప్పుడు రాబోతున్న 2-3 శ్లోకాలు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో క్లియర్గా ఈ 3 శ్లోకాలు 38, 39, 41 ఈ 3 శ్లోకాలు మన ఇస్కాన్ సిద్ధాంతానికి వన్ ఆఫ్ ద పిల్లర్స్ అనమాట. సో పరిషత్తు ఇక్కడ ఏమో చెప్తున్నాడు, అభయార్థితస్ తదా తస్మై. ఎప్పుడైతే ఆశ్రయం తీసుకున్నాడు, ఎవరు కలిదారి ఆశ్రయం తీసుకున్నాడు, పరిశుద్ధుడు అభయం ఇస్తాడు. అభయార్థితస్ తదా తస్మై అంటూ హిమ్ అభయం ఇస్తాడు, ఇచ్చి స్థానాన్ని కలయేదో, అతనికి స్థానం కల్పిస్తాడనమాట. సరే నువ్వు ఈ స్థానంలో ఉండు, ఏ స్థానాలంట, ద్యూతం పానం స్త్రియం శూనం, రైట్? ద్యూతం అంటే ఏంటి, జూదము, గ్యాంబిలింగ్, క్యాసినోస్, రైట్? జూదము ఈవెన్ స్టాక్ మార్కెట్స్ ఇస్ గ్యాంబిలింగ్. సో ఎక్కడైతే డబ్బులు చేతులు మారుతుంటాయో జూదము ఉంటుందో, జూదము. రెండోది ఏంటి, పానము. పానం అంటే లిక్కర్, రైట్? ఇంటాక్సికేషన్, గ్యాంబిలింగ్, ఇంటాక్సికేషన్, స్త్రీయం, స్త్రీయం అంటే వ్యభిచారము, మరియు శూనం, శూనం అంటే కతల్కాన, అంటే మీట్ ఈటింగ్ అన్నమాట, అంటే స్లాటర్ హౌసెస్. ఎక్కడైతే ఈ నాలుగు పాప కార్యములు జరుగుతాయో అక్కడ మీరు ఉండొచ్చు. యదా ఎత్ర అధర్మస్ చతుర్విధ, ఎత్ర అంటే వేర్, వేర్ ఎక్కడైతే ఈ నాలుగు పాప కార్యములు నడుస్తాయో అక్కడ మీరు ఉండొచ్చు. ఎత్ర అధర్మస్ చతుర్విధ, చతుర్ ఈ నాలుగు రకములైన అధర్మాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీరు ఉండొచ్చు. ఏంటి నాలుగు అధర్మాలు? ద్యూత, స్పానం, స్త్రీయం, శూనం, ఈ నాలుగు. తర్వాత కలిరాజు ప్రాధేయపడతారు అన్నమాట, రాజా మీ రాజ్యంలో ఈ నాలుగు ఎక్కడున్నాయి చెప్పండి. పరిషత్తుడు వైష్ణవ రాజు, సో అతని రాజ్యంలో ఇటువంటి పాపకృత్యములు ఉండేవే కాదు. కాబట్టి ప్లీజ్ టెల్ మీ, మీరు చెప్పండి వేర్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ దిస్ ప్లేసెస్. ఇక్కడ ఎక్కడ మీరే చెప్పండి, ఈ నాలుగు ఎక్కడ ఉన్నాయా? ఉంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను, లేకదంటే నాకు ఇంకో ప్రదేశం ఇవ్వండి. సో లైక్ దిస్ కలిరాజ్ ఆస్క్స్. కలిరాజ్ ఎప్పుడైతే వీళ్ళు అడుగుతారో దానికి పరీక్షితుడు ఐదో స్థానాన్ని ఇస్తాడు. ఐదో స్థానం కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. పునశ్చాయాచమానాం జాత రూపం అదత్ ప్రభు తతో అనృతం మదం కామాన్ రాజో వైరం చ పంచమం. ఏమంటున్నారు? పునశ్చ యాచమాన్య మానాయ, అంటే మళ్ళీ అడుగుతారు కదా కలిరాజు. పునశ్ అంటే మళ్ళీ, యాచమానాయ అంటే మళ్ళీ అడుగుతున్నారు అన్నమాట. జాత రూపం అదత్ ప్రభు, జాత రూపం అంటే బంగారం, గోల్డ్, జాత రూపం అదత్ ప్రభు తతో అనృతం మదం కామం రాజో వైరం చ పంచమం. ఎందుకంటే ఎక్కడైతే బంగారం ఉంటుందో అక్కడ వెళ్ళి మీరు కూర్చోండి అని చెప్తారనమాట. ఎవరిని? కలిరాజుని. ఎందుకు బంగారం చోట కూర్చోమంటున్నారంటే తతో అనృతం, అనృతం అంటే అక్కడ అసత్యం ఉంటుంది. మనీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అసత్యం ఉంటుంది. మదం, మదం అంటే ఇంటాక్సికేషన్, మత్తు, మదం, మద మదమెక్కిన ఏనుగు అంటారు కదా. మదం అంటే ప్రైడ్, ప్రైడ్, ప్రైడ్ అంటే గర్వము, మదము, గర్వము. అక్కడ అసత్యం ఉంటుంది, గర్వం ఉంటుంది, కామము, కామం అంటే లస్ట్, కామం ఉంటుంది, మరియు ఇంకేముంటుంది, ఎన్వి, ఎన్వి అంటే ఈర్ష్య, ఈర్ష్య ఉంటుంది. నెక్స్ట్ వైరం, వైరం అంటే శత్రుత్వము. అంటే ఎక్కడైతే బంగారం అంటే, ఇక్కడ ప్రభుపాద రాస్తారు బంగారం అంటే ఈ యొక్క బంగారం ఆభరణం అని కాదు, అంటే సంపద, సంపద అంటే సంపద అని కూడా కాదు, సంపద అంటే సంపద స్వార్థానికి ఉపయోగపడే సంపద, అంటే వేర్ దెర్ ఇస్ అక్యుములేషన్ ఆఫ్ మనీ ఫర్ వన్స్ ఓన్ సెన్స్ గ్రాటిఫికేషన్ అండ్ డిజైర్స్. అంటే సంపద తమ యొక్క స్వార్థానికి ఎక్కడైతే పోగేయబడి ఉంటుందో అక్కడ ఆటోమేటిక్ గా కలిగి ఉంటాడనమాట. అక్కడ ఉంటుంది, ఏముంటుంది? అసత్యము, మదము, గర్వము, కామము, వైరము, ఈర్ష్య, ఇవన్నీ ఉంటాయి. అక్కడ కలిరాజు కూడా ఉంటాడు అనమాట. కాబట్టి అక్కడికి వెళ్ళి నువ్వు వెళ్ళి ఉండు అంటే కలిరాజు సంతోషంగా దండం పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. చూడండి, అంటే దీని అర్థం ఏంటంటే భక్తులు డబ్బులు సంపాదించకూడదా అంటే కాదు, సంపాదించవచ్చు, బయట వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. ఓకే. సో కానీ మనం చూసినట్లయితే కొంత కొంతమంది వాళ్ళు బెగ్, బారో, స్టీల్ అంటే తప్ప రైటా అనేది చూడరనమాట. సంపదన, పైసా 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 పైసా, డబ్బు డబ్బు డబ్బు, మనీ మనీ మనీ, సినిమా కాదు యాక్చువల్గా మనీ. సో ఆల్వేస్ మనీ మనీ అని ఉంటారు. అండ్ దే మేమే గాట్ ఆఫ్ మనీ ఆల్సో, చాలా సంపాదించవచ్చు అక్రమాలుగా, అన్ని అన్ని తప్పుడు పదాలుగా, తప్పుడు మార్గాలు సంపాదించవచ్చు. కానీ ఆ సంపదని నువ్వు కేవలం నీ స్వార్థం కోసం దాచిపెట్టుకుంటావు. చూడండి, లక్ష్మీదేవిని దాయాలనుకుంటే సీతమ్మ వారిని అశోక వాటిక, సీతమ్మ వారిని అశోక వాటికలో బంధించాడు రావణుడు, రాముడు దూరంగా చేయని ప్రయత్నించాడు. మనం అదే చేస్తున్నాము, సీతమ్మ వారిని, లక్ష్మీదేవి, లక్ష్మీదేవిని మన యొక్క తిజోరీ పెట్టి, తిజోరీ పెట్టి అంటే బ్యాంక్ లాకర్లు అనుకోండి, మనం కూడా ఏం చేస్తున్నాము, లక్ష్మీదేవిని బ్యాంక్ లోకల్లో పెట్టి తాళం వేసేస్తున్నాం అనమాట. భగవంతుని సేవకు దూరం చేసేస్తున్నాం ఆ డబ్బుని. ఇది నా డబ్బు, భగవంతుని సేవకు దూరం చేసేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, సీతమ్మ వారిని బంధిస్తే ఏమవుతుంది, సీతమ్మ వారు రావణుడి యొక్క నాశనానికి కారణమయ్యారు. కాబట్టి లక్ష్మీదేవిని నారాయణుడికి దూరం చేయాలని ప్రయత్నిస్తే ఆ లక్ష్మీదేవి మనల్ని కాల్చేస్తుంది. అదేం ప్రోజీ డబ్బున వాళ్ళందరూ కాలిపోతున్నారు అనుకోవచ్చు. ఎస్, అక్రమంగా సంపాదించింది, ఈవెన్ సక్రమంగా సంపాదించింది అయినా సరే అది కేవలం నీ స్వార్థానికే వాడుకున్నప్పుడు అది నీకు నిజంగా ఆనందాన్ని ఇవ్వదు. నేను మీరు చెప్పొచ్చు, ప్రభుజీ మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారు, దీనికి ప్రూఫ్ ఏంటి అని చెప్పొచ్చు. మీరు ఏదో కావాలి మనసులో ఏదో పెట్టుకొని చెప్తున్నారు, ఏదో ఆశించి చెప్తున్నారు అని చెప్పి, ఐ హావ్ నో ఎక్స్పెక్టేషన్స్. మీరు ఐదవ స్కందము ద ప్రేయర్స్ ఆఫర్డ్ బై ద డెనిజన్స్ ఆఫ్ జంబూద్వీప్, జంబూద్వీప్ వాసుల యొక్క ప్రార్థనలు, అందులో కేతుమాల వర్షమేనా, అందులో లక్ష్మీదేవి కామదేవుడు అంటే ఇక్కడ ఆ కాముడు కాదు, యాక్చువల్గా నారాయణుడే. లక్ష్మీదేవి నారాయణ ఉద్దేశించి ప్రార్థిస్తుంది. ఆ ప్రార్థనలు మీరు చదివితే అక్కడ మీకు క్లియర్ గా తెలుస్తుంది అనమాట. దేర్ ఇన్ ద పర్పోర్ట్ దేర్ లక్ష్మీ క్లియర్ చెప్తుంది. ఎంతో మంది నా వెనకాల పరిగెడతారు, నన్ను డబ్బును పోగేసుకుంటారు అనుకుంటారు, నేను వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాను అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వను. లక్ష్మీదేవి స్వయంగా చెప్తుందండి, నేను చెప్పట్లే. లక్ష్మీదేవి స్వయంగా చెప్తుంది, నేను వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వను, ఎందుకంటే నేను నా స్వామికి మాత్రమే సేవ పడిచేస్తాను, మిగతా వాళ్ళకి యాక్చువల్లీ రాజా సఫర్. ఆ డబ్బే మన నెక్స్ట్ పిల్లలు పాడైపోతారు, ఏదో ఒక సమస్యలు వస్తే తీసుకొస్తారు. ఆ డబ్బు అనేది మనకి ఎంతో యాంగ్జైటీని తీసుకొస్తుంది. సో ఇక్కడ ఏం చెప్పంటే, జాత రూపం అదత్ ప్రభు అంటే బంగారం, బంగారం అంటే బంగారం సంపద, స్వామివారి సేవకు ఉపయోగపడిన సంపద. స్వామివారి సేవకు ఉపయోగపడినప్పుడు అక్కడ కలి ఉండడు, ఎక్కడైతే ఉపయోగపడదో స్వార్థాన్ని ఉంచుకుంటామో అక్కడ కలిరాజు ఉంటాడు. కలిరాజు ఉన్నాడంటే ఏమవుతుంది, కలిరాజు అంటే ఏంటి, కలహము కల్మషము, న్యాచురల్ గా ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఏంటి కలహం అంటే ఏంటి, ఫైట్స్, ఎనిమిటీ, అబద్ధము, ఇవన్నీ కలహమే కదా. కల్మషము, ఎన్వీను, క్వారల్స్ అండ్ హిపోక్రసీ, రైట్. కాబట్టి పరిషత్తుడు కలిరాజుకి ఆ ప్రదేశం నుంచి పంపించేస్తాడు. తర్వాత సూత గోస్వామి చాలా ముఖ్యమైన ఇది చెప్తారనమాట, చూడండి ఇది జాగ్రత్త వినండి. ఇప్పుడు మాంసాన్ని తినకూడదు అని మనం చెప్తుంటాము, అవునా కాదా? శాస్త్రంలో ఎక్కడ చెప్పారు మాంసం తినకూడదు అని చెప్పి? ఇక నాస్క్నా, సరే మద్యం తాకూడదు, శాస్త్రంలో ఎక్కడ చెప్పారు మద్యం తాకూడదు అని చెప్పి? సరే జూదం ఆడకూడదు, శాస్త్రంలో ఎక్కడ చెప్పారు జూదం ఆడకూడదు అని? అఫ్ కోర్స్ బోల్డెన్ ప్లేస్ లో ఉంటాయి, కానీ మనకు రెడీమేడ్ గా దొరికిన ప్లేస్ ఏంటంటే ఇవన్నీ ఈ శ్లోకంలో చెప్పారు. శ్లోకం 41 ఈ శ్లోకంలో వస్తుంది. అతాయేతాని నా సేవేత ఉభూషు పురుషాక్వచేత్ విశేషతో ధర్మశీలో రాజా లోకపతేర్ గురు. ఇక్కడ ఏమొస్తుందంటే నేను యాక్చువల్ గా వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదివేస్తాను. దేర్ ఫోర్ ఎనీ వన్ హూ డిజైర్స్ ప్రోగ్రెసివ్ వెల్బీయింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్, ఓకే, అంటే ఎవరైతే ప్రోగ్రెసివ్ వెల్బీయింగ్ అని, ఎవరంటే తమ మానవ జన్మని సార్థకత చేసుకోవాలనుకుంటున్నారో, చూడండి, ఎవరైతే మానవ జన్మని సార్థకం చేసుకోవాలనుకుంటున్నారో, మస్ట్ నాట్ బి ఇన్ కాంటాక్ట్ విత్ ద అబోవ్ మెన్షన్డ్ ఫోర్ ఇర్ రిలీజియాసిటీస్. అటువంటి వాళ్ళు ఎవరైతే తన మానవ జన్మని సార్థకం చేసుకోవాలనుకుంటున్నారో, అటువంటి వాళ్ళు ఈ యొక్క 4 అధర్మాల నుంచి దూరంగా ఉండాలని చెప్పి చెప్పబడింది ఇక్కడ. చూసారా, మనం చెప్పొచ్చు ప్రభుజీ మీ ఇస్కోన్ వాళ్ళు చెప్తున్నారు మాంసం తినకూడదు అని చెప్పి, కానీ ఏదో ఈ పురాణంలోనే అక్కడ చెప్పబడింది ఈ దేవికి అంటే కోడిన లేకపోతే మేకనో లేకపోతే కుందేలనో కోసి తినొచ్చు అని చెప్పబడింది అక్కడ, ఈ వేదాలు అలా చెప్పబడింది, ఆ వేదాలు అలా చెప్పబడింది. వాస్తవమే కొన్ని ప్లేసుల్లో తమో గుణంలో ఉన్న కూడా పురాణాల్లో చెప్పబడి ఉంది, రైట్. లైక్ నో నాన్ వెజిటేరియన్ గురించి చెప్పబడి ఉంది. కానీ అవి ఏ పురాణాలు అవి? తమో గుణం అంటే ఎలాగా నువ్వు అంటే ఎవరైతే పనికిమాలిలా ఉంటారో బాబు కనీసం అంటే తల్లిదండ్రులు ఉంటారు, పిల్లవాడు కనీసం స్కూల్కి వెళ్ళడు, పాస్ అవ్వడు. తల్లిదండ్రులు ఏం చెప్తారు, నాయన నువ్వు పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కనీసం స్కూల్కి వెళ్ళరా నాయన అని చెప్తారు, అవునా కాదా? అంటే దాని అర్థం నువ్వు పాస్ అవ్వద్దని కాదు, అక్కడ సంథింగ్ బెటర్ దాన్ అది. ఇప్పుడు నువ్వు మరీ దారుణంగా తయారవుతున్నావు, అవునా కాదా? కాబట్టి సో డోంట్ డూ దాట్ అలా అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ రోజు బయటకు వెళ్ళి మందు కొడుతున్నాడు, మనం చెప్తాం నాయన నువ్వు బయటకు వెళ్ళి నీకు అంతగా మందు తాగాలిపిస్తే ఇంటికి వచ్చి మందు తాగు అని చెప్తాం. నా ఆధ్వర్యంలో తాగు, నేను నీకు మంచి ఫారెన్ బ్రాండ్ కొనిపిస్తాను, బయటికి వెళ్ళి దేశీ దారు తాగద్దు, దానివల్ల ప్రాణం, దానివల్ల నీకు హెల్త్ ప్రాడ్ అవుతుంది, ఇంటికి రా, నేను నీకు మంచిగా విస్కీ స్కాచ్ బాటిల్ తెచ్చిస్తాను. దాని అర్థము తండ్రి తండ్రి కొడుకు కొడుకు తాగితే తండ్రి ఆనందిస్తున్నాడు అని కాదు, కాకపోతే అది ఇవ్వకపోతే ఇంకా దరిద్రం తయారవుతారని చెప్పి. కాబట్టి ఆ అవన్నీ సబ్స్టాండర్డ్ ప్రిన్సిపల్స్. కానీ ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఎవరైతే మానవ జన్మ ఎత్తిన తర్వాత జన్మని సార్థకం చేసుకోవాలనుకున్నావు, మనుష్య జన్మ సార్థక కరి కరో పరోపకార్, మహాప్రభు చెప్పారు కదా, మన జన్మని సార్థకం చేసుకోవాలనుకుంటున్నారు, ఎవరైతే భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ నాలుగు అధర్మాల నుంచి దూరంగా ఉండాలి. ఏంటి నాలుగు అధర్మాలు? నాలుగు నియమాలు. అందుకే ప్రభుపాదుల వారు మనకు చెప్పారనమాట ఈ నాలుగు నియమాలను పాటించాలని చెప్పి. ముఖ్యం మళ్ళీ ఇక్కడ మూడు నెలలు ఏం చెప్పారు, విశేషతో అంటే మరీ ముఖ్యంగా ధర్మశీలో రాజా లోకపతి గురు అంటే ఏం చెప్పారంటే ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు పాటించాలి. కానీ ముఖ్యంగా ముగ్గురు పాటించాలంట. ఎవరంట? రాజా అంటే ఒక రాజు అనేవాడు పాటించాలి, అంటే ఒక లీడర్స్ సమాజంలో లీడర్స్ పాటించాలి, రైట్. లోకపతి రాజా అంటే రాజు, లోకపతి అంటే నాయకులు, గురు గురు అంటే సన్యాసులు అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే స్పెషల్లీ ద కింగ్స్ అంటే రాజులు, ద రిలీజియనిస్ట్స్ అంటే ధర్మాన్ని పాటించే ధర్మాన్ని బోధించే వాళ్ళు అంటే మా లాంటి వాళ్ళు అనుకోండి సాధువులు, పబ్లిక్ లీడర్స్ బ్రాహ్మణులు సన్యాసులు, అంటే బ్రాహ్మణులు సన్యాసులు, నెక్స్ట్ ధర్మాన్ని ప్రచారకులు, నెక్స్ట్ రాజులు, నెక్స్ట్ నాయకులు, వీళ్ళు ముఖ్యంగా పాటించాలని చెప్పి చెప్పబడింది. ఎందుకు పాటించాలి? ఎందుకంటే వీళ్ళు సమాజానికి మార్గదర్శకంగా ఉంటారు కాబట్టి. బ్రాహ్మణులు అనేవాళ్ళు వర్ణాల్లో హయ్యెస్ట్, అవునా కాదా? అంటే భౌతికంగా చూసుకుంటే బ్రాహ్మణులు హయ్యెస్ట్, వాళ్ళు ఒక ధర్మాన్ని పాటిస్తారు. సన్యాసులు అనేవాళ్ళు ఆధ్యాత్మికంగా ఆశ్రమాల్లో సన్యాసి ఆశ్రమం హయ్యెస్ట్, వర్ణాల్లో బ్రాహ్మణ వర్ణం హయ్యెస్ట్ అనమాట. కాబట్టి వీళ్ళు పాటించకపోతే ఈ నియమాలు సమాజం భ్రష్టు పట్టుకుపోతుంది, అవునా కాదా? సో బ్రాహ్మణులు పాటించాలి, సన్యాసులు పాటించాలి, ధర్మాన్ని బోధించే వాళ్ళు ఆటోమేటిక్ పాటించాలి. నువ్వే పాటించకపోతే నువ్వు వేరే వాళ్ళకి ఏం బోధిస్తావు? ఇది మళ్ళీ రాజు లోకపతి అంటే ఒక క్షత్రియులు అనమాట, క్షత్రియులు కూడా పాటించాలి. క్షత్రియులు పాటిస్తే వాళ్ళు వేరే వాళ్ళు కూడా చెప్పగలరు అని చెప్పి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే సగటుగా ఎవరైనా సరే భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు పాటించాలి. అందులో కూడా ముఖ్యంగా ఈ నాలుగు కేటగిరీలు పాటించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో యూ కెన్ అండర్స్టాండ్ భాగవతం ఎంత క్లియర్ గా మొత్తం ఈరోజు క్లాస్ మీరు చూసినట్లయితే ఎవ్రీథింగ్ ఇస్ క్రిస్టల్ క్లియర్. సమాజంలో ఈరోజు సమస్యలకు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి కళ్ళ ముందు కనిపిస్తుంది, ఇదే ప్రాబ్లమ్స్. వీటిని మనం పరిష్కరించకుండా శాస్త్రాన్ని మనం పక్కన పెట్టేసి ఈ కాన్ఫరెన్స్లు, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్లు, ఇవి ఇవన్నీ చేసుకో, ఎన్ని చేయి, యాక్చువల్లీ విల్ నాట్ అండర్స్టాండ్. ఎందుకంటే భగవంతుని పక్కన పెట్టేసి ఆ ప్రభుపాద పరపోట రాస్తారు. ఏమని రాస్తారంటే నేను ఇందాక చెప్పాను కదా, చూడండి సరే జనాలకి ఎవరికి నచ్చిన ధర్మాన్ని ఎవరికి నచ్చిన విశ్వాసం వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది క్రిస్టియానిటీ అంటారు, కొంతమంది హిందూస్ అంటారు, కొంతమంది ముస్లిమ్స్ అంటారు, బుద్ధిస్ట్ అంటారు, ప్రభుపాద సరే అదంతా ఒక పక్కన పెట్టేయండి. కానీ వాళ్ళకి ఎవరైనా నచ్చినట్లు సరే, మీరు సెక్యులర్ కంట్రీ అంటున్నారు, సెక్యులర్ అంటే ప్రజలకి ఏ ధర్మం నచ్చితే ఆ ధర్మాన్ని పాటించమని అవకాశం ఇవ్వడం సరే, మీరు జనాలను ఫోర్స్ చేయొద్దు, ఎవరికి ఏ ధర్మం నచ్చితే వాళ్ళు పాటించండి. కానీ ఆ ధర్మం సిద్ధాంతాలు అనేవి అవి మారకూడదు. నువ్వు ఏ ధర్మం పాటించినా సరే, ధర్మం అంటే ఎక్స్టర్నల్స్, కానీ ఇంటర్నల్స్ ఏంటి? ఇప్పుడు ధర్మం అన్నాక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి, కానీ ఏ రూల్ అయినా ఏ రెగ్యులేషన్ అయినా సరే అల్టిమేట్లీ దే షుడ్ ప్రమోట్ దీస్ ఫోర్ థింగ్స్. ఏంటి ఫోర్ థింగ్స్ అంటే సత్యము, నెక్స్ట్ శుచి, మరియు తపస్య, నెక్స్ట్ దయ. వీటిని ప్రమోట్ చేయాలి. కాబట్టి ప్రభుత్వంగా మీరు వీటిని ప్రమోట్ చేయండి, పిల్లలకు నేర్పించాను అని చెప్పి ప్రభుపాద వారు చెప్తారు. చూసారా ప్రభుపాద వారి తాత్పర్య భాష్యాలు ఎంత బ్రహ్మాండంగా ఉంటాయో, వెరీ క్లియర్ గా ఉంటాయి. అందుకనే ప్రభుపాద వారు ఏం చెప్తారంటే, ఇస్కాన్ నా యొక్క పుస్తకాలు వచ్చే 10 ఏళ్ళ వరకు లా బుక్స్, దే యాక్చువల్ గా సమాజానికి నా పుస్తకాలు లా బుక్స్ కింద ఉపయోగపడతాయని చెప్తారు. సో ఈ విధంగా ఫైనల్ గా పరీక్షితుడు ధర్మాన్ని మళ్ళీ గాడిలో పెడతారు, మళ్ళీ ధర్మానికి 4 పాదాల మీద నిల్చునేలా చేస్తారు. భూదేవి వేది కూడా పాపపు భారాన్ని తగ్గించి భూదేవిని కూడా ఆనంద పెడతారు అన్నమాట. సో ఈ విధంగా పరీక్షితుడు, మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ లోనే, అతడి జన్మ కూడా గొప్పది. ఎలా గొప్పది? స్వయంగా భగవంతుడు కాపాడాడు. అతని యొక్క కార్యాలు కూడా గొప్పవి. ఎలా గొప్పవి? స్వయంగా కలిరాజును దండించాడు. కలియుగం వచ్చింది, ఆయన కలియుగాన్ని చెక్కులో పెట్టాడు అనమాట. మూడవది, అతని యొక్క మృత్యు కూడా గొప్పది. ఎలాగ అతని మృత్యు కూడా ఎలా గొప్పది? రేపు మనం చూడబోతున్నాం, టుమారో విల్ సీ హిస్ డెత్. అది కూడా ఎలాగ గ్లోరియస్ అని చెప్పి డిపార్చర్ అని చెప్పి. సో ఇంకా 2 అధ్యాయాలు ఉన్నాయి, రేపు మరియు ఎల్లుండ. సో టుమారో అండ్ ఎఫ్ టుమారో విల్ కంప్లీట్ 1st canto ఆఫ్ భాగవతం, రైట్? సో So that's the end of the today's class. భక్తులకి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఇక్కడ ఒకరు అడిగారు, హౌ టు ఫైట్ వితౌట్ టాకింగ్ అని చెప్పి, మాట్లాడకుండా ఎలా ఫైట్ చేయాలని చెప్పి. ఎవరితో ఫైట్ చేయాలో తెలియట్లేదు, అంటే వైఫ్ తో ఫైట్ చేయాలనుకుంటున్నారేమో. వైఫ్ తో ఫైట్ చేయాలని కూడా మాట్లాడమానేయండి. ఐ డోంట్ నో వాట్ ఇట్ మీన్స్ బై ఫైట్ వితౌట్ టాకింగ్, బట్ వాట్ యాక్చువల్ గా ఇక్కడ అంటే, నేను సింపుల్ గా చెప్పాలంటే మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. భక్తి తీర్థ మహారాజ్ తన చివరి రోజుల్లో, అతనికి మెలనోమా క్యాన్సర్ వస్తుంది కదా, చివరి రోజుల్లో కూడా ఆయన హీ వాజ్ టేకింగ్ మెడిసిన్స్, డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతున్నారు, ఆయన నియమానుసారంగా పాటిస్తారు. కానీ చనిపోతున్నప్పుడు కూడా ఆయన పుస్తకాలు రాస్తూ ఉంటారు. పుస్తకాలు ఏమని రాస్తారు? కృష్ణుడు మాత్రమే మన ఆశ్రయము, భౌతిక ప్రపంచంలో మనకి ఏమీ ఆశ్రయం లేదు అని రాస్తారు. అంటే ఇప్పుడు అక్కడ శిష్యుడికి డౌట్ రావచ్చు కదా, కృష్ణుడు మాత్రమే మా ఆశ్రయం అని చెప్పి మీరు రాస్తున్నారు మా శిష్యుల కోసము, కానీ మరి మీరు మందులు ఎందుకు వేసుకుంటున్నారు అని చెప్పి. కృష్ణ ఇస్ టేక్స్ కేర్, వై ఐ షుడ్ టేక్ మెడిసిన్స్ అన్నారు. దట్ మీన్స్ So that is the thing. So that means we understand there is some immediate cause, intermittent cause, ultimate cause. Immediate cause enti, na shariramlo edo cancer vachindi, edo virus vachindi, adi immediate cause. Kabatti immediate cause ni kuda manam solve cheyali, kani akkada tho aagipokodadu. Immediate problem nu solve aagipothe adi kripana ante moorkatvamu. సో ఇమీడియట్ ప్రాబ్లం ఏంటి? బ్యాక్టీరియా బాడీలోకి వెళ్ళిపోయింది, వైరస్ వెళ్ళిపోయింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, అది ఇమీడియట్ కాజ్. ఇమీడియట్ కాజ్ కూడా సాల్వ్ చేయొచ్చు, కానీ అది ధర్మం ప్రకారం, నా ధర్మం కాబట్టి, మన శరీరాన్ని రక్షించుకోవడం మన ధర్మం కాబట్టి మనం చేస్తున్నాము. సిమిలర్లీ మనం బ్యాక్టీరియా శరీరం దూరింది అనుకోండి, బ్యాక్టీరియాని మనం ఫేస్ చేయాలి. యాంటీబయాటిక్స్ వేసుకుంటే బ్యాక్టీరియా చనిపోతుంది, కాబట్టి బ్యాక్టీరియాతో మనం యుద్ధం చేయాలి, కానీ దాని మీద మనం కక్ష కట్టుకోకూడదు. ఇప్పుడు బ్యాక్టీరియా మీద మనం ఎవరు కక్ష కట్టము, ఎందుకంటే కనిపించదు కాబట్టి. కానీ ఎదుటి వ్యక్తి అది కూడా, అతను కూడా బ్యాక్టీరియా లాగానే. బ్యాక్టీరియా నిన్ను 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 ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా? లేదు. నీకు కర్మ ఉంది కాబట్టి నీకు ప్రాబ్లం వచ్చింది, అవునా కాదా? కాబట్టి నీ కర్మ అనేది మధ్యస్థ కారణము. ఇమ్మీడియట్ అంటే బహిరంగ కారణం ఏమిటి? బ్యాక్టీరియా. మధ్యస్థ కారణం ఏమిటి? నీ యొక్క కర్మ. కానీ అసలైన కారణం ఏమిటి? నువ్వు భగవంతుని మర్చిపోవడం, భౌతిక ప్రపంచానికి రావడం. కాబట్టి ప్రతి స్థాయిలోనే మనము పనిచేయాలన్నమాట. సో ఇమీడియట్ రియాక్షన్, ఇమీడియట్ కాజ్ ఏంటంటే, ఇక్కడ ఎదుటి వ్యక్తి మనల్ని ఏదైనా ట్రబుల్ చేశారనుకోండి, అది ఇమీడియట్ కాజ్. కాబట్టి దాన్ని కూడా మనం సార్ట్ చేసుకోవాలి. వీలైతే అతను సరిది చెప్పాలి, వీలు కాకపోతే అంతగా అవసరం అయితే తిరిగి కూడా మనం చేయొచ్చు. అతని మీద కంప్లైంట్ చేయొచ్చు, అవసరమైతే ఫైటింగ్ కూడా చేయొచ్చు. కానీ అతని వల్ల మనకి ఏదైనా అన్యాయం జరిగినా సరే మన అతని వల్ల మనకు కష్టం వస్తే అరే వీడే కారణం అని చెప్పి వాడి మీద కక్ష కడుపుకూడదు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే చూడండి, వీడు కాదు నా కారణము, నా కర్మ నా కారణము, నేను యాక్చువల్గా భౌతిక ప్రపంచం రావడం కారణం అసలు చెప్పాలంటే. శిష్యుల ప్రభుపాదుల వారిని ఇండియాలోని జుహులో ఉన్నప్పుడు ఒక లైఫ్ మెంబర్ అనమాట, ప్రతిసారి క్లాసులకు వస్తాడు, వచ్చి ప్రతిరోజు క్లాసులో ప్రభుపాదుల వారిని నానా మాట్లాడినవాడు అనమాట. అంటే కొంతమంది ముసలి ఉంటారు అంటే ఉంటారు కదా వృద్ధులు, వాళ్ళు నోటు అంటే ప్రభుపాద చెప్పేవారు కానీ ప్రభుపాద ఏం చెప్పేవారు ఆయన వినేవాడు కాదు, ఆయనకి ఏం చెప్పాలో చెప్పుకునేవాడు. అంటే అంటే ప్రభుపాద వారు ఒక పని చెప్తే అలా కాదు ఇలాగా అని చెప్పి ప్రభుపాద ఎదిరించి అందరి ముందు అది కూడా అంటే ప్రభుపాదని ఒక రకంగా తక్కువ చేసి మాట్లాడేవాడు అనమాట. ప్రభుపాద శిష్యులకి ఒళ్ళు మండిపోయింది అనమాట, ఎందుకు ప్రభుపాద తన ఇతన్ని టాలరేట్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతారు ప్రభుపాద. ప్రభుపాద వై ఆర్ యు టాలరేటింగ్ అని చెప్తే ప్రభుపాద అంటారు అనమాట, ఓ ఇట్స్ ఇన్ మై కర్మ అనేస్తారు అనమాట. సో సమ్టైమ్స్ కొన్ని కొన్ని సార్లు మనకి ఎదుటివాడు మనకి సమస్య క్రియేట్ చేస్తుంటాడు కానీ మనం ఏం చెయ్యలేము. కొన్నిసార్లు మనం చేయగలిగినప్పుడు చెయ్యాలి, చేయలేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అదే తలుచుకొని ఏడుచుకుంటూ కూర్చోలేము, ప్లస్ అలా అని చెప్పి అతని మీద నుంచి కక్ష కట్టుకొని అలాగా మనము ఉండలేము కదా. దాని విచ్ అండర్స్టాండ్ థింగ్స్ ద విచ్ ఆర్ బియాండ్ యువర్ హ్యాండ్స్, యు అండర్స్టాండ్ ఇట్స్ మై కర్మ, సో లెట్ మీ నాట్ వరీ అబౌట్ ఇట్. కాబట్టి కొన్ని కొన్ని సార్లు ఇప్పుడు మనము ఎదుటి వారి గురించి మంచిగా ఆలోచిస్తాం కానీ వాళ్ళు మన గురించి చెడ్డగా ఆలోచిస్తుంటారు. కొన్నిసార్లు మన మీద మనకేదో కీడు తలపిస్తారు. మనం ఏం చేయగలం చెప్పండి? ఎంత ప్రయత్నించినా సరే కొంతమంది మనకు శత్రువులు. మనకి యుధిష్ఠిరు మహారాజు ఎవరు శత్రువు లేరు, ఆయన అజాత శత్రువు, కానీ ఆయనకి ఎవరు శత్రువు లేరు కానీ ఆయన అంటే కొంతమంది పట్టణాలు ఉన్నారు కదా, దుర్యోధనుడికి ఆయన అంటే అసహ్యం. యుధిష్ఠిరు మహారాజుకి ఎవరి యుధిష్ఠిరు మహారాజు ఎవరిని తన శత్రువు అనుకోలేదు కానీ వేరే వాళ్ళు యుధిష్ఠిరు మహారాజుని శత్రువు అనుకున్నారు, వాళ్ళు యుధిష్ఠిరు మహారాజు హింసపెట్టారు. సో యుధిష్ఠిరు మహారాజు తన చేత చేయగలిగిన చేశాడు తర్వాత, కానీ మొదట్లో సహించాడు కదా. సో దట్ మీన్స్ యాక్చువల్గా మహాభారతంలో వస్తుంది, చెప్పడం మర్చిపోయింది. మహాభారతంలో ఏమని వస్తుంది అంటే వీళ్ళు అరణ్యానికి వెళ్తారు కదా, దిస్ సో ఇన్ దట్ సెక్షన్, ఆ పర్వంలో ఒక సందర్భంలో ద్రౌపది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. డిస్టర్బ్ అయిపోయినప్పుడు యుధిష్ఠిరు మహారాజు ఇలా ఉంటుంది, ఇలా ఎందుకు ఇలా అయిందంటే యుధిష్ఠిరు మహారాజు ఆ చాప్టర్ మొత్తం చెప్తాడు, ఈ సిద్ధాంతమే చెప్తాడు అనమాట, ఈ కర్మ సిద్ధాంతం. తర్వాత ఏమవుతుంది, ఇంకో సందర్భంలో భీముడు డిస్టర్బ్ అవుతాడు. ఎవరితో డిస్టర్బ్ అవుతాడో? యుధిష్ఠిరు మహారాజు పట్ల. భీముడికి కూడా యుధిష్ఠిరు మహారాజు మీద అప్పుడప్పుడు కోపం వస్తుంది, డిస్టర్బ్ మా అన్నగారు చేశారు, జూదం ఆడారు, దానివల్ల ఈ సమస్యలు వచ్చాయి అంటే అప్పుడు ద్రౌపది భీముడికి నచ్చ చెప్తుంది, చూడు మీ అన్నగారు అనకూడదు తప్పు, ఇది యుధిష్ఠిరు మహారాజు భీముడికి చెప్పిన, యుధిష్ఠిరు మహారాజు ద్రౌపది చెప్పిన ఫిలాసఫీ ఒక అధ్యాయము. వెరీ నెక్స్ట్ చాప్టర్ మీరు మహాభారతం అయితే వస్తుంది, నెక్స్ట్ చాప్టర్ లో ద్రౌపది భీముడికి సంథింగ్ సిమిలర్ ఫిలాసఫీ చెప్తుంది అనమాట. సో వీ షుడ్ అండర్స్టాండ్ యూనో దట్ దేర్ ఆర్ సంథింగ్స్ బియాండ్ అవర్ హ్యాండ్స్. సో కౌరవులు మాత్రమే నా సమస్య కారణం అనుకోకూడదు, అది తప్పు అని చెప్పి. ఆల్రెడీ సమస్య కారణమే ఇమీడియట్ రీజన్, దాన్ని మనం ఫేస్ చేయాలి. ఎలా ఫేస్ చేయాలంటే చేయాలి, కానీ ఎలా చేసిన సరే మనసులో వాళ్ళ పట్ల ద్వేషాన్ని మాత్రం ఉండకూడదు. ఆ ద్వేషం నీ దగ్గర ఉంటే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ద్వేషం లేకుండా యుద్ధమైన చెయ్యి, సంధి చేసుకో, కుదరపతి యుద్ధం చెయ్యి, లేకపోతే ఇంకేదో చెయ్యి, కానీ ద్వేషం పెట్టుకోకూడదు అనమాట. మనం ఎవరి పట్ల ద్వేషం పెట్టకూడదు, ఎందుకంటే ఎవరు మన గురించి ఎంత తప్పు ఆలోచన చేసినా సరే అల్టిమేట్ గా మనకి అది రాసి పెట్టకపోతే, మన కర్మలో అది లేకపోతే జరగదు. మన కర్మలో అది ఉన్నా సరే భగవంతుడు వద్దు అనుకుంటే జరగదు. కాబట్టి భగవంతుడు ఓకే అని చెప్పి మన కర్మలో కూడా ఉంటే మూడో మనిషి కూడా మనల్ని ఎగ్నేట్ చేయాలనుకుంటే అప్పుడు అవుతుంది అది. సో దేర్ ఇస్ నాట్ వన్ రీజన్ రైట్. కానీ భగవంతుడు ఎందుకు ఓకే అన్నాడు అంటే దానికి కారణం చెప్పలేము. అందుకనే అల్టిమేట్లీ యూ కెనాట్ నో, యూ నో ఇట్స్ కృష్ణాస్ హ్యాండ్, వీ డోంట్ నో వై కృష్ణ వాంట్స్ ఇట్ దట్ వే. కృష్ణుడు అలా ఎందుకు చేయాలనుకుంటున్నాడు అనేదానికి సమాధానం ఉండాలి. ఓకే, సో ఇది యాక్చువల్ గా చాలా డీప్ ఫిలాసఫీ, అర్థమైతే ఓకే, బట్ ఇన్ కేస్ నాట్ అర్థం కాకపోయినా సరే ఏం పర్వాలేదు. భీష్ముడు చెప్పినట్లుగా ఎందుకు ఇలా అని ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచిస్తారిపోతుంది. సరే ఇప్పుడు ఈ కష్టం వచ్చింది మనం ఏం చేయాలి, నారదముని జీవితంలో తన తల్లి చనిపోయింది, కష్టము, ఎందుకు ఇలా కొట్టుకోలేదు ఆయన, సరే కృష్ణుడి యొక్క దయ అంతే, అతను నమ్మకం ఉంది కాబట్టి. భక్తులు అన్న తర్వాత మనం ఆ మాత్రం నమ్మకం ఉంటే చాలు, కృష్ణుడు హీఈస్ మై వెల్ విషర్, భోక్త సర్వలోక మహేశ్వరము, సుహృదం సర్వభూతానం. అంటే సుహృదం సర్వభూతానం అంటే అందరికీ అతను క్లోజెస్ట్ ఫ్రెండ్. కృష్ణుడు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి కృష్ణుడు నా కీడు చేయడు. కాబట్టి ఇప్పుడు ఇది అయినా సరే దీనిలో ఏదో కృష్ణుడు నాకు మంచిగా చేశాడు అని చెప్పి భక్తుడు అనేవాడు నమ్మకంతో ముందుకెళ్ళిపోతాడు. మనకు ఆ నమ్మకంతో ముందుకెళ్ళగలిగితే సమస్య లేదు అసలు ఇంకా. రైట్, దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే ఫైన్. సో ఇంకెవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే గ్రూప్ లో పోస్ట్ చేయొచ్చు, దానికి సమాధానం చెప్పడం జరుగుతుంది రేపటి క్లాస్ లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై, శ్రీల ప్రభుపాదికి జై, పితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి బో.